ಯತ್ಕರ್ಣಾಂದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಯುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂತೌ ಪುಷ್ಪವಂತೌ ಘಟನ ವಿಘಟನ ಆ ಪಾಟವಂ ನಾಟಯಂತೌ ಸಂಜಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿಸ್ವತ್ನಕಂಸ್ಯಗ್ರತಾಳಕ್ರೀಡಾಮಪ್ಯಾಹನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿದೋಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಯಂ ಬ್ರಹ್ಮ ವರುಣೇಂದ್ರ ರುದ್ರ ಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈ ಸವೈ ವೇದೈ ಸಾಂಕಪದಕ್ರಮೋಪನಿಷದೈ ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಜಹನಾವಸ್ಥಿತಸದ್ಗತೇನ ಮನಸಾ ಆಹ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನೋ ಯಸ್ಯಾಂ ತಂ ನಿವಿದುಸುರಾಸುರಗಣಾಃ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ ಯಂ ಸೈವಾಸಮುಪಾಸತೆ ಶಿವ ಇತಿ ಬ್ರಹ್ಮೇತಿ ವೇದಾಂತಿನೋ ಬೌದ್ಧ ಬುದ್ಧ ಇತಿ ಪ್ರಮಾಣ ಪಟವಃ ಕತ್ತೇತಿ ನೈಯಾಯಿಕಾಃ ಅರಹನ್ನಿತ್ಯದ ಜೈನ ಶಾಸನರತಾಃ ಕರ್ಮೇತಿ ಮೀಮಾಂಸಕಾಃ ಸೋಯಂ ನೋ ವಿದಧಾತು ವಾಂಚಿತ ಫಲಂ ಪ್ರೈಲೋಕ್ಯನಾಥೋ ಹರಿ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠೇ ಭ್ರಜಮಹನೋ ಯಶಸ್ವಿನೋ ಯತೀಂದ್ರ ಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥ ಸದ್ಗುರುಂ ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಃ ಚಲಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿ ಸಿತತಃ ಮರಸಾಮರ ವಾಯಿನಿ ಶುಭಾಕಾರ ತನುಪ್ಪು ನಿನ್ನು ಮರಿಕಾ ನಗ ಎನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತಿ
ರಾಬೋಯೇಟುವಂತಿ ಕಾರ್ತಿಕ ಮಾರ್ಗಸರ ಮಾಸಮುಲು ಏವೈತೆ ಉನ್ನಾಯೋ ఆ మాసాలలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విధంగా స్నానాలు ఆచరించాలి, ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తే అవి మనకు పుణ్యదాయకాలు అవుతాయి, అంటే పుణ్యాన్నిస్తాయి. ఈ విషయాన్ని కార్తీక మాసం రాకుండానే మనం ప్రస్తావించుకుంటే అది భక్తులు ఆచరించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతో హరిప్రసాద్ గారు ఏమండి ఒక 5 రోజులు కార్తీక మాసంలో ముందు చేయవలసినటువంటి పనులు, విధానాలు, దానాలు, అదేవిధంగా ఏవి తినకూడదు మొదలైనటువంటి విషయాలు కనుక కొంచెం భక్తులకు తెలియజేస్తే అవి చాలా సమంజసంగా ఉంటుందని వారి ఆజ్ఞాపించినటువంటి మేరకు నా శక్తి వంచన లేకుండా మీకు విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఏ కార్తీక మాసం అయితే ఇంకా కార్తీక మాసం అనేద్దాం, ఇంకా రాబోయే కార్తీక మాసం అని ఇంకా అన్నిసార్లు అనడం కంటే ఇంకా కార్తీక మాసం మార్గశర మాసం మనం ఏవైతే పుణ్యమాసాలు అనుకుంటూ ఉంటామో పురాణాలలో ఈ పుణ్యమాసాలని మలమాసములు అని కూడా చెప్పారు. మలమాసములు అంటే మనకి అనారోగ్యాన్ని కలగజేసేటువంటి మాసములు అని అర్థం. మనం కార్తీక మాసం మార్గశర మాసం ఏవైతే పుణ్యమాసాలు అని కార్తీక మాసంలో ప్రధానంగా ఈశ్వరుడికి, మార్గశర మాసంలో ప్రధానంగా విష్ణువుకి, ఇక్కడ లక్షపత్రి పూజలు, అక్కడ లక్ష తులసి పూజలు, మనం పరమ పుణ్య ప్రదాయకములు అవి మనకి సౌభాగ్య ప్రదాయకములు అని భావిస్తామో ఈ 2 మాసాలని పురాణాలలో మలమాసములు అన్నారు. ఎందుచేత మలమాసములు అని అన్నారు అంటే, మనకి సూర్యకాంతి ఈ రెండు నెలలు మన శరీరాల మీద, మన భారతదేశం మీద అంతగా పడనటువంటి నెలలు. అసలు మనకి ఈవేళ అమెరికా వాళ్ళందరూ రీసెర్చ్ చేసి భారతదేశ ప్రజలు ఇంత బీపీలకి, అనగా బ్లడ్ ప్రెషర్కి, ఇంత షుగర్కి ఎందుకు ఇలాగ వీళ్ళు బానిసలైపోతున్నారు అని అన్నట్లయితే, ఈ మధ్యనే అమెరికాలో ఒక రీసెర్చ్ చేసి భారతదేశంలో ఇదివరకు వాళ్ళు ఎల్లప్పుడూ సూర్యకాంతి వాళ్ళ శరీరం మీద పడడానికి అలవాటు పడినటువంటి దేహాలు, శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ రావడం మూలాన్ని, ఆ సూర్యకాంతి వాళ్ళ శరీరాన్ని సోకకపోవడం మూలాన్ని, ఆ సూర్యకిరణాలు వారి యొక్క దేహాన్ని తాకకపోవడం మూలాన్ని, సూర్యకాంతి సూర్యుని యొక్క శక్తి ఏ డి విటమిన్ ద్వారా, డి విటమిన్ ద్వారా ఏదైతే మనకి శరీరంలోకి ప్రవేశిస్తుందో అటువంటి డి విటమిన్ వీళ్ళకు లోపించినటువంటి కారణం చేత భారతదేశ ప్రజలు ఎంత ఆరోగ్యపు అలవాట్లు స్వీకరించినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత పవిత్ర స్నానాలు ఆచరించినా, ఎన్ని ఉపవాసాలు చేసినప్పటికీ కూడా వారికి ఈవేళ సూర్యకాంతి లోపించినటువంటి కారణం చేత వీళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు అని తేల్చారు. చివరికి తేల్చి ముందు బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, షుగర్ తగ్గడానికి మాప్రిస్తే ఉపయోగం లేదు, బీపీ తగ్గడానికి మాప్రిస్తే ఉపయోగం లేదు, ముందు డి విటమిన్ ట్యాబ్లెట్ వాళ్ళకి వాడండి అని అమెరికన్ వైద్యులు అందరూ కూడా ఇండియా వైద్యులకి, ఇండియన్ వైద్యులకి, భారతీయ వైద్యులకి సజెస్ట్ చేశారు. మామూలుగా అది అలాంటే పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇంతవరకు కూడా మనకి ఎండ చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. అసలు కొద్దిగా ఇదివరకు కనుక ఆశ్వయుజ మాసం కనుక వచ్చినట్లయితే కొంచెం ఎండలు తగ్గి చలి రావడం ఉంది, కానీ ఇప్పుడు ఓజోన్ పొర చాలా బాగా పలచబడినటువంటి కారణం చేత ఇంకా మన భారతదేశంలో ఇంకా చలి ప్రవేశించడం లేదు అని వాళ్ళు అంటున్నారు. పోనీ దాంట్లో ఉండే విషయాన్ని కూడా మనం అంగీకరిద్దాం. ఏమైనప్పటికీ కార్తీక మార్గశిర మాసాలలో సూర్యకాంతి మనకు చాలా తక్కువగా పడుతుంది, చలి బాగా ఎక్కువగా ఉంటుంది. చలి ఎక్కువ వచ్చింది అంటే సూర్యకాంతి బాగా తక్కువ ఉన్నట్టు లెక్క. ఆ సూర్యకాంతి మన శరీరాన్ని కనుక లోపించినట్లయితే మనం అనారోగ్యాలకు గురవుతాం. అందుచేత ఈ కార్తీక మాసాన్ని, మార్గశిర మాసాన్ని మలమాసములు అన్నట్లుగా పురాణాలు చెప్పాయి. మీ యొక్క మనసు బాధపడవచ్చు, ఇదేమిటండి పుణ్యమాసాలు అని మేము అనుకుంటుంటే మీరు మలమాసములు అంటున్నారేమిటి అని మీరు అనుకోవచ్చు. మరి పెద్దలు చెప్పమన్నప్పుడు ఉన్న విషయాన్ని కనుక ఉన్నట్టుగా కనుక చెప్పకపోతే అది కూడా భావ్యం కాదు. కాబట్టి ఆ మలమాసాలని నిర్మల మాసాలుగా మార్చుకుందుకి మన భారతీయులు ఎంతో ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసి ఏ సూర్యకాంతి మనకి తక్కువైపోవడం మూలాన్ని మనం ఇటువంటి అనారోగ్యాలకు గురవుతున్నామో, అటువంటి సూర్యకాంతి ప్రత్యామ్నాయంగా మన శరీరంలో ప్రవేశించడానికి వీలుగా సూర్యుని యొక్క కాంతి మళ్ళీ ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది, చంద్రుని మీద రిఫ్లెక్ట్ అయి వస్తుంది. కాబట్టి ఆ చంద్రకాంతి ఉన్న సమయంలో మొట్టమొదట మనం స్నానం కనుక చేసినట్లయితే ఆ స్నానం వల్ల మన శరీరంలో ఉండే సర్వావయవాలు బాగా తడపబడతాయి కాబట్టి, అంటే క్షాళితాలు అవుతాయి కాబట్టి, అనగా కడగబడతాయి కాబట్టి, తడపబడ్డమే కాదు కడగబడతాయి కాబట్టి మొట్టమొదట మనకి పరమారోగ్యం చంద్రకాంతి ద్వారా, చంద్రకాంతి ఉన్నటువంటి సమయంలో కనుక స్నానం కనుక చేసినట్లయితే సూర్యకాంతి కొద్దిగా తగ్గడం మూలాన్ని మనకి వచ్చినటువంటి ఏ అనారోగ్య బాధలు అయితే ఉన్నాయో ఆ బాధలు తొలగింపబడతాయి అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కార్తీక మాసంలో మొట్టమొదట మనకి చెప్పినటువంటి సూక్ష్మంలో మోక్షము అన్నటువంటి మాట ప్రకారంగా ముందు స్నానాన్ని చెప్పారు. కార్తీక మాసంలో స్నానం ఎప్పుడు చేయాలయ్యా అనేటువంటి విషయాన్ని పురాణాల్లో చెప్తున్న సందర్భంలో సూర్యోదయం ఒకప్పుడు 6:30 అవుతుంది, ఒకప్పుడు 6 గంటలకు అవుతుంది, అది మనం పంచాంగంలో చూసుకుని సూర్యోదయ సమయానికి ముందు ఒక గంటన్నర కాలం, దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. 6:30కి సూర్యోదయం కనుక అవుతోంది అంటే మనం స్నానం 5:00కి ప్రారంభించాలి. ఒకనాడు సూర్యోదయం కనుక ఒకప్పుడు 6:15కే కనుక అయినట్లయితే మనం స్నానం 5:15 నుంచి సూర్యోదయం లోపల మనం స్నానం చేయాలి. ఏ ఆ లోపలనే ఎందుకు స్నానం ఎందుకు చేయాలండి అని అంటారా, అప్పుడు చంద్రుని యొక్క కాంతి నదులలో, కాలువలలో, చెరువులలో, మొత్తం సమస్తమైనటువంటి నీటి గుంటలలో ఆ చంద్రకాంతి పడి మొత్తం అన్నీ కూడా క్షాళితాలు అయిపోతాయి. మీకు ఒక్క ఉదాహరణగా చెప్పాలి అంటే, ఇంతవరకు నదులలో ఉండేటువంటి నీరు అంతా ఎలా ఉంటుందండి, ఎర్రగా ఉంటుంది ఒండ్రు మట్టితోటి. ఇప్పుడు ఒక్కసారి కార్తీక మాసం రావడంతో ఆ ఒండ్రు మట్టితో ఉండే ఎర్రగా ఉండేటువంటి నీరు అంతా తెల్లగా మారిపోతుంది. పూర్వం మనం ఎర్రగా ఉండే నీరుని తెల్లగా మార్చుకునేందుకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళము అంటే, ఓ ఇండుపుకాయ పట్టుకోవడం, ఆ ఇండుపుకాయని బాగా అరగతీయడం, ఆ ఇండుపుకాయ రసాన్ని నీళ్ళల్లో వేయడం, మనం వెళ్ళి నీళ్లు కాలువల దగ్గరికి, నదుల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళి కూజాలతోటి వాటితోటి అది మనం తెచ్చుకునేవాళ్ళం, కొండలతోటి ఆ నీళ్ళల్లో ఇండుపుకాయని వేసి అరగతీసి ఆ నీళ్లు బాగా తేర్చుకుని అవి మళ్ళీ కాచి ఉంచేవాళ్ళం. అంచేతనే మనకు పురాణాలలో, మన పూజల్లో కూడా పాదయోహ పాద్యమ సమర్పయామి అని పాదాలు కడుక్కుందుకు ఇచ్చేటువంటి నీళ్లు వేరు, అవి ఎర్రటి నీళ్ళే ఇచ్చేసేవాళ్ళం. అస్తయోహ అర్ఘ్యమ సమర్పయామి అని చేయి కడుక్కుందుకి ఆ ఇండుపుకాయతో నీళ్లు తీర్చినటువంటి ఆ నీళ్లు చేయి కడుక్కుందుకు ఇచ్చేవాళ్ళం. ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు ఏవైతే కాచి వార్చినటువంటి నీళ్ళైతే ఉన్నాయో అవి ముఖం ఆచమనానికి తాగడానికి ఇచ్చేవాడు. ఇప్పుడు అన్నీ కుళాయి నీళ్లే కాబట్టి ఒకే విధంగా మనం వాడుకుంటున్నాం. ఇంకా కాల పరిణామంలో మనం ఆ విధంగా మార్చుకోవచ్చు. అంచేతనే మనకు షోడశోపచార విధులలో పాదయోహ పాద్యమ సమర్పయామి అని, అస్తయోహ అర్ఘ్యమ సమర్పయామి అని, ముఖే ఆచమనీయం సమర్పయామి అనేటువంటి మాట వాడారు. ఒక కుండ నీళ్లు కాబట్టి ఇండుపుకాయ అడగదీస్తున్నాం, మరి ఇంట్లో శుభకార్యాలు అవుతాయి. అందులో కార్తీక మాసంలో వనభోజనాలు అవి పెడతారు, గంగాళాలతో పట్టుకొస్తారు నీళ్లు, ఆ నీళ్లు తెల్ల నీళ్లుగా, ఇప్పుడు మార్చమంటే కుళాయి నీళ్లు లేకపోతే ఏవో వచ్చేస్తున్నాయి వాటికి, కానీ పూర్వకాలంలో నీళ్లు మార్చుకోవాలి అంటే అప్పుడు ఇండుపుకాయ సరిపోయేది కాదు, పటిక పట్టుకొచ్చి ఆ పటిక పడి దాంట్లో కలిపేవాళ్ళం. ఆ పటిక పడి కలిపితే అప్పుడు నీరు తెల్లబడేది, పైన ఉండేటువంటి నీళ్లు మనం తీసుకొని మనం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసం రావడంతో మీరు వెళ్ళి నదుల్లో చూడండి, నదుల్లో ఇంతవరకు ఎర్రగా ఉండేటువంటి నీరు ఒక్కసారి కార్తీక మాసం రావడంతో తెలిపెక్కిపోతుంది. మీరు కావాలంటే చూసుకోండి, ఒక ఇండుపుకాయ కలపక్కర్లేదు, ఒక దాంట్లో పటికపడి వెయ్యక్కర్లేదు, ఎన్ని నదులలో ఎన్ని లక్షల ఎన్ని టన్నుల బస్తాల పటిక కలిపితే అవి తెల్లబడతాయి, మీరు ఆలోచించండి. మరి అలా మారిందయ్యా, కార్తీక మాసంలో ఆకాశంలో కుత్తికా నక్షత్రము అనేటువంటి నక్షత్రం కనుక ఒక్కసారి కనుక ఉదయిస్తే చాలు, ఆ కుత్తికా నక్షత్రము యొక్క కాంతి ఒక్కసారి ఎర్రనైన నీళ్ళ మీద పడితే చాలు, అంతవరకు కర్దమము, కర్దమం అంటే బురద, బురదతో ఉన్నటువంటి నీళ్లు, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నంబు సన్మనుష్య మనోయథ అంటారు రామాయణంలో. భరద్వాజ మహర్షిని తీసుకుని వాల్మీకి మహర్షి తమసా నది స్నానానికి వెళ్ళిన సందర్భంలో అప్పుడు ఆ నీళ్లు ఎలా ఉన్నాయట, అకర్దమమిదం తీర్థం, కర్దమం అంటే బురద, ఆ బురద అంతా కూడా ఒక్కసారి కుత్తిగా నక్షత్రం యొక్క కాంతి పడ్డంతో అది అకర్దమం అయిపోతుందట. అకర్దమం అంటే బురద లేనిది అయిపోతుందట. ఆ బురద లేని నీళ్ళల్లో కనుక స్నానం కనుక చేసినట్లయితే అప్పుడు మా మనస్సు ఎలా ఉంటుందే, మన మనస్సు సత్పురుష్య మనోయథ, సత్పురుషుడు యొక్క మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఏటి వాడి యొక్క మనస్సు ఏమిటంటే, వచస్యేకం మనస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. సత్పురుషులు అంటే ఎలా ఉంటారయ్యా, వాళ్ళు మాట ఏదైతే మాట్లాడతారో, ఏదైతే తన మనస్సులో ఉందే అదే మాట్లాడతారు, అదే చేస్తారు, వాళ్ళు సత్పురుషులు. తద్భిన్నమైన వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా, వచస్యేకం మనస్యేకం కర్మణ్యేకం దురాత్మన. మనస్సులో ఒకటట్టే పెట్టుకుంటారు, పైకి ఇంకోలా మాట్లాడతారు, చేతలు ఇంకోలా చేస్తారు, ఇవి దురాత్మల యొక్క మనస్సు. మరి సత్పురుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుందయ్యా, ఎల్లప్పుడూ ఒకలాగే ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో మనం అకర్దమముగా ఉన్నటువంటి, బురద లేనటువంటి ఆ కుర్తికా నక్షత్రం ఉదయించినటువంటి సమయంలో ఆ నీళ్ళల్లో కనుక మనం ఒక్కసారి కనుక స్నానం కనుక చేసినట్లయితే, సత్పురుష్య మనోయథ, సత్పురుషుల యొక్క మనస్సు ఎలా అయితే నిర్మలంగా ఉంటుందో మన యొక్క మనస్సులు కూడా ఈ 2 మాసాలు అలా నిర్మలంగా ఉంటాయి. కాబట్టి ఈ 2 మాసాలు కార్తీక మాసం, మార్గశిర మాసం, 2 మాసాలు కూడా వెళ్ళి నదీ స్నానం చేయమన్నారు. ఏమండి ఎక్కడ చేయమన్నారండి, ఉత్తమం తు నదీ స్నానం. అన్ని స్నానాల కంటే ఏ స్నానం చాలా గొప్పది అంటే నదీ స్నానం చాలా గొప్పది అన్నారు. మనం ఏమండి ఇప్పుడు ఇవాళ నదులు ఎక్కడో మాకు దూరంగా ఉన్నాయండి, కృష్ణానది చాలా దూరంగా ఉంది, ప్రతిదినం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళగలమండి అని దానికి పరిష్కార మార్గాలు చెప్పాను, నేను చెప్తున్నాను అవన్నీ కూడా. కానీ ఈ నెల రోజుల్లో ఒక్కరోజు అయినప్పటికీ అయినా సరే సోమవారం కానీ అవన్నీ మనకి ఎవరు వస్తాయి చెప్తారు, అలాగే పౌర్ణమి పున్నమి నాడు కానీ ఏదో ఒకరోజునైనా ఉత్తమం తు నదీ స్నానం, నదీ స్నానం చేయవలసింది అన్నారు. 2, అయ్యా నదులు చాలా దూరంగా ఉన్నాయి అనే ఉద్దేశం కొద్ది పూర్వకాలంలో ఏం చేశారంటే, జమీందారులందరూ కూడా ప్రజలందరూ గ్రామాల్లో సుఖంగా ఉండాలని తటాకాలు తవ్వించారు. తటాకం అంటే చెరువు, అర్థమైందండి. కాబట్టి తటాక స్నానం మధ్యమం ఉత్తమం తు నదీ స్నానం. అన్ని స్నానాల కంటే నదీ స్నానం చాలా గొప్పది. ప్రవాహం ఉంటుంది కాబట్టి దాంట్లో చెత్త ఏదైనా వస్తే కొట్టుకుపోతుంది, కానీ చెరువుల్లో అలా కొట్టుకుపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి కార్తీక మాసంలో కనీసం చెరువులోనైనా స్నానం చేయండి అన్నారు. అయ్యా ఆ చెరువులు కూడా అన్నీ కూడా స్వాహ అయిపోయి దాంట్లో అపార్ట్మెంట్లుగా అపార్ట్మెంట్లు లేచిపోతున్నాయండి అని అంటారా, కూపస్న అధమం కూపస్నానం. కనీసం కూపము అంటే నుయ్యి లేకపోతే బావి, 2 అర్థాలు రాస్తారు. ఇక్కడ మనకు వరలతో ఉన్నాయి కాబట్టి వాటికి నూతులు అన్నాం. మన తెలంగాణ సైడు రాయలసీమ సైడు కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి నూతులు తక్కువ, బావులు ఎక్కువ, అంటే లోపలికి పెడతారు మెట్లు. లోపలికి మెట్లు ఉన్నటువంటి వాటిని బావులు అంటారు, పైకి వరలు ఉన్నటువంటి వాటిని నుయ్యి అంటారు. నూతులో ఉండేటువంటి నీళ్ళని మనం పైకి లాక్కుంటాం బాల్చీల ద్వారా, బావులలో ఉండేటువంటి నీళ్ళని ఏం చేస్తామో అంటే ఇలా స్టెప్స్ మించి మెట్ల మించి కిందకి దిగి 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 అవి తీసుకుని మన పైకి వస్తాం. అంతేగాని మహాభారతంలో కూడా శకుంతలాదేవి దుష్యంతునితో మాట్లాడుతూ, నొతజల పూరితంబులగునూతులు నూరితి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరితి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తస్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు. చూడగన్
నుతజల పూరితంబులగును తులునూరితి కంటే.
పూర్వకాలంలో బాగా ధనవంతులు ఏం చేస్తూ ఉండేవారు అంటే ప్రజలందరూ సుఖపడాలి, సర్వసాధారణంగా ధనవంతులు దాని దగ్గరుండే డబ్బుని కొంతకాలం తన పిల్లలు తన భార్య తన కుటుంబం ఎలా పోషింపబడాలి అని వాళ్ళు దాస్తారు. ఇంకో అందరూ ధనం సంపాదించలేమండి, అందరికీ ధనయోగం అందరికీ విద్యాయోగం పట్టదు, అందరూ చదివేయలేము అందరూ డబ్బు సంపాదించలేము. అటువంటి ధనం ఇంకా వాడికి అంచనాలే కనుక మించి కనుక ఉన్నట్లయితే ఈ గ్రామం ఎలా సుఖపడాలి అని ఆలోచన చేసేవాడు. ఆ గ్రామానికి సుఖపడడానికి వీలుగా గ్రామంలో నూతులు తవ్వించేవారు. ఇంకా బాగా సుఖపడాలి అని ఆలోచించినటువంటి వాళ్ళు బావులు తవ్వించేవారు. ఏ బావికి నూతికి తేడా ఏమిటయ్యా? నుతజల పూరితంబులగు నూతులు నూరితి కంటే సుందృతహూరత ఒక బావి మేలు. నూతిలో ఉండేటువంటి నీళ్లు ప్రాగడానికే ఉపయోగిస్తాము, స్నానం చేయడానికి ఉపయోగిస్తాం, కానీ బావిలో ఉండేటువంటి నీళ్లు రెండు ప్రయోజనాలు కాకుండా మూడు ప్రయోజనాలు చేకూరుతాయి. ఒకటి తాగడానికి ఉపయోగిస్తాయి, స్నానానికి ఉపయోగిస్తాయి, దాంట్లో ఏతాముల్లోంచి పైకి నీరు పైకి లాగి వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ లోకంలో కార్తీక మాసంలో నూతులలోనైనా మూడోది స్నానం చేయమన్నారు. ఇంకా అదేమిటయ్యా, ఇంకా నాలుగో చెప్పారు. అయ్యా మా ఊళ్ళో ఆ నూతులు కూడా లేవండి అని అంటారా? ఇంకా నాలుగో చెప్తారు. ఇప్పుడు మనం కుళాయి స్నానాలు చేస్తున్నాం, ఇది అధమాధమ స్నానము అన్నారు. అంటే అధమము అంటే నీచము అని అర్థం కాదండి. సంస్కృతంలో ఉత్తమము అంటే ఏదో గొప్పవాడు అని, మధ్యమము అంటే ఏదో మధ్యలో ఉండేవాడు అని, అధమము అంటే తక్కువవాడని ఇలా అర్థం చెప్పేసి పొరపాటండి. టాప్ ప్రయారిటీ ముందు నది, అథవా ఒకనాడు అలా లేకపోతే తటాకం చెరువు, అథవా అది లేకపోయినట్లయితే నుయ్య, అది లేకపోతే కుళాయి స్నానం. ఇప్పుడు అధమాధమ స్నానం చేస్తున్నాం. ఈ నీళ్ళు ఇప్పుడు మనం ఏమని చేస్తున్నారు, మన ఆడవాళ్ళు తెల్లవారుజామునే మనం స్నానం చేసేప్పుడు ఏమంటే కుళాయిలో నీళ్లు వేడిగా ఉంటాయండి, ఆ నీళ్ళు స్నానం చేద్దామండి అంటారు. ఊరికే మనం చన్నీళ్ళు స్నానం చేశాము అనేటువంటి గొప్ప తప్ప దానివల్ల మనకు ఉపయోగం లేదు. అందుచేతనే మేము ఎప్పుడైనా కార్తీక మాస ధర్మాలు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నామంటే, అయ్యా నూతులు లేవు, చెరువులు లేవు, ఓ పనిచేయండి, కుళాయిలు ఇవాళ సప్లై చేసింది గవర్నమెంట్, రాత్రి సమయంలోనే ఆ కుళాయి నీళ్లు పక్కన పైన పెట్టండి ఇలాగ. దాని మీద ఏ కాంతి పడాలండి? చెంబరకాంతి పడాలి. చెంబరకాంతి పడినటువంటి నీళ్ళల్లో కనుక వేలు పెడితే జీయమంటుందండి. మీరు ఎప్పుడైనా గంగానది స్నానం చేశారో లేదో, ఎప్పుడైనా వెళ్ళి కాశీ దగ్గరికి వెళ్ళి హరిద్వారం కనుక వెళ్ళి కనుక చేసినట్లయితే తెల్లవారుజామున నీళ్ళలో స్నానం చేస్తే ఎలక్ట్రికల్ షాక్ కొడితే మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి స్నానం. చేసిన వాళ్ళకి తెలుస్తుందండి, చేయని వాళ్ళకి తెలియదు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉండేటువంటి శక్తి కరెంటులో ఉంటే ఎంత శక్తి అయితే ఉందో, కరెంటులో ఉండే శక్తి అది వెలిగించేది అదే, ధ్వనిని పెంచేది అదే, అన్ని విధాల ఉపకారాలు కలగచేసేది అదే. అటువంటి కాంతి ఆ సమయంలో ఆ నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఆ చెంబరకాంతి పడినటువంటి సమయంలో స్నానం చేయవలసింది. ఏమండో మేము ఎక్కడ చేయగలం ఈ స్నానం? శుభ్రంగా సూర్యోదయం తర్వాత మేము స్నానం చేస్తామండి. అప్పుడు లేత కిరణాలు ఎన్నలే ఇటువంటి కిరణాలు పడుతూ ఉంటే గమ్మని చలివచ్చినప్పటికీ తట్టుకోగలము అని అన్నట్లయితే, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళు అయి ఉంటారు, ఉదయకాలంలో ఉండేటువంటి కిరణాలు ఏ కిరణాలు అని చెప్పారు సైన్స్లో మనకి, కాస్మిక్ రేస్ అని చెప్పారు, అంటే విషసహిత కిరణములు అని చెప్పారు. అంచేతనే మనం ఇదివరకు ఫ్లాగ్ హాయిస్టింగ్కి జెండా అమ్మనానికి వెళ్ళినప్పుడు పొద్దున్న 8 వెళ్ళి ఎండలో నిలబడితే కళ్ళు తిరిగి కింద పడిపోయేవాళ్ళం. ఎంచేత పడిపోయామంటే ఆ సమయంలో సూర్యుని యొక్క ఎండ మనకు ఆరోగ్యాన్ని కలగచేయదు. ఆరోగ్యాన్ని కలగజేయ సరికదా ఆ బాల సూర్యుని యొక్క కిరణాలలో విషసహితమైనటువంటి కిరణాలు కాస్మిక్ రేసి ఉండి అవి మన శరీరానికి చర్మ రోగాలను బాగా ఎక్కువగా కలగజేసి మనకు తల తిప్పేసి పైత్యాన్ని పెంచి కళ్ళు తిరిగించి కింద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసంలోనూ రాబోయేటువంటి మార్గశిర మాసంలోనూ కూడా నువ్వు తెల్లవారిన తప్ప సూర్యుడు ఉదయించింపాప స్నానం చేస్తాము అంటే కుదరదు అని తీసిపడేశారు. సంస్కృతంలో రెండు శ్లోకాలు రాశారండి. వృద్ధార్కో హోమధూమస్య బాలస్త్రీ నిర్మలోదకం రాహప్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయురు వృద్ధి దినే దినే. ఒకనాడు కనుక నీవు ఆరోగ్యాన్ని కనుక బాగా పెంచుకోవాలి కాపాడాలి అనుకున్నట్లయితే ఎంతసేపు డాక్టర్స్ మీదే ఆభారపడిపోయి దిక్కుమాల డాక్టర్ సరైన మంది ఇవ్వలేదు ఊరికే ఫీజు తీసుకున్నాడని తిట్టుకుంటే ఉపయోగం లేదండి. ఎంచేత అని డాక్టర్లు మాత్రం వాళ్ళు మాత్రం దేవుళ్ళ ఏదో మనకి టెస్ట్ చేస్తారు ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ కూడా మనకు పనిచేయాలి కదా ఆ పనిచేసేలా మన శరీరాన్ని అట్టే పెట్టుకోవాలి. అంచేతనే మనల్ని మనల్ని ఈవినింగ్ వాక్ చేయమన్నారు మార్నింగ్ వాక్ చేయమనలేదు మనల్ని చూడండి. డాక్టర్స్ మనల్ని ఎవరికైనా కనుక షుగర్ కానీ బీపీ కానీ ఉంది అంటే అయ్యో మీరు ఈవినింగ్ ఒక గంట నడవండి అంటే ఏం మార్నింగ్ ఎందుకు నడవమని చెప్పట్లేదు. మార్నింగే కనుక నడిచాము అనుకోండి ఆ సూర్యుని యొక్క ఎండ మన మీద కనుక బాల సూర్యుని యొక్క ఎండ కనుక మన మీద పడింది అనుకోండి ఆరోగ్యం మాట అలా ఉంచండి ముందు అనారోగ్యం వస్తుంది. అదే సాయంకాల సూర్యుని యొక్క ఎండ కనుక మన మీద కనుక పడినట్లయితే అవి విషసహిత కిరణాలు కాదు నిర్విషమైనటువంటి కిరణాలు అవి మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. కాబట్టి సాయంకాలం వేళ మనల్ని వాక్ చేయమన్నారు. ఇక హోమ ధూమశ్చ ఎక్కడైనా యజ్ఞాలు జరుగుతున్నాయనుకోండి ఏదో హరిప్రసాద్ గారు చేయించుకుంటున్నారు లేవయ్యా మనం ఎందుకు వెళ్దాం అని అనుకోకండి అది చాలా పొరపాటు. హోమంలో వచ్చేటువంటి ధూమం పొగ ఏదైతే ఉన్నదో ఆ హోమధూమం ఏదైతే ఉన్నదో వాతావరణంలో ఉండేటువంటి విషవాయువులను తొలగించి అది అక్కడ ఆక్సిజన్ నిల్వ చేస్తుంది. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అది మనకి శరీరాన్ని ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. అంచేత ఎక్కడైనా యజ్ఞం జరుగుతోంది అంటే ఆ హోమ ధూమాన్ని కనుక మనం కనుక ఒక్కసారి కనుక పీల్చినట్లయితే మనకి శరీర ఆరోగ్యం చేరుకుంటుంది. వృద్ధ స్త్రీ హోమధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం. ఇక మూడో విషయం చెప్పారు. వివాహం ఆడేటువంటి సమయంలో మనం ఎవరిని వివాహం చేసుకోవాలి అంటే ఏదో డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలా లేక చదువు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలా శాస్త్రం అటువంటి మాటలు చీప్ లిటరేచర్ వాడదు శాస్త్రం. ఏజ్ గురించి మాట్లాడింది శాస్త్రం. మనం కనుక వివాహం కనుక చేసుకోవాలి అంటే మగవాడు కనుక వివాహం కనుక చేసుకోవాలి అన్నట్లయితే తనకంటే 6 ఏళ్ల వయస్సు తక్కువ ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. అయ్యా బొత్తిగా 6 ఏళ్ళు కనుక ఉన్నట్లయితే ఎలాగండి అంటే ఇప్పుడు కొంచెం తగ్గించారు డాక్టర్స్ కానీ శాస్త్రంలో కూడా కొద్దిగా వెసులుబాటు ఇచ్చారు 6 ఏళ్ళని 4 ఏళ్ళు చేశారు మధ్యలో 5 ఏళ్ళు ఉన్నా బాబలేదు 4 ఏళ్ళని 2 ఏళ్ళు చేశారు మధ్యలో 3 ఏళ్ళు ఉన్నా బాబలేదు మళ్ళీ 1 ఏడాది చేశారు మళ్ళీ ఉన్నా బాబలేదు. ఒక విధంగా రాముడికి సీతాదేవికి 6 నెలల తేడా ఉంది అని నిర్ణయించి అట్లీస్ట్ మినిమం గ్యాప్ 6 మంత్స్ ఉండాలి అని నిర్ణయించారు. అలా కాదండి బాగా డబ్బు నావిడ నన్ను పెళ్ళాడుతాను అందండి అని ఒక యువకుడు కనుక కొంచెం తనకంటే వయస్సు మీరినటువంటి అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుని ఆమెతో కనుక సంసార యాత్రను ప్రారంభించాడు అన్నట్లయితే 2 సంవత్సరాలకి వాడు స్కెలిటన్ అయిపోయి అస్థిపంజనంలో తయారైన వాళ్ళని నేను చూశానండి వాళ్ళని. అంచేత ధనాన్ని ఆశించి కానీ మరొకటి ఆశించి కానీ మనకంటే ఎక్కువ వయస్సు ఉన్నటువంటి అమ్మాయిని వివాహం ఆడడానికి వీడలేదు. అందుచేతనే రావణాసురుడు సీతాదేవిని అమ్మా నువ్వు నీ భర్త యొక్క వయస్సు ఎంత, నీ వయస్సు ఎంత అని అడిగినప్పుడు ఆవిడ చెప్పిందండి శాస్త్ర మర్యాద తెలుసున్న ఆవిడకి. ఆవిడ చెప్పింది ఈ విషయాన్ని ఎలా చెప్పిందో చూడండి. నా భర్త యొక్క వయస్సు అప్పుడు ఎంతో తెలుసా, మమ భర్త మహాతేజ వయస పంచవింశక. నా భర్తకి ఎప్పటికీ 24 సంవత్సరాలు పూర్తయ్యాయి, 25వ సంవత్సరంలో ప్రవేశించాడు. మరి వివాహం కూడా ఏ సంవత్సరంలో చేయాలి, భార్యని మరి పెళ్ళాడాలి. 6 సంవత్సరాలు తక్కువ ఉండాలి, 24 కంటే 6 తక్కువ ఉంటే 18 సంవత్సరాలు ఉండాలి. అష్టాదశ ఈ వర్ష అది మమ జన్మని గణ్యతే. నా వయస్సు ఋషీశ్వరులంబరు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు అని చెప్పి శాస్త్ర మర్యాదలు తెలుసున్నవారు కాబట్టి ఈ విధంగా మాట్లాడారు. 24లో 6 తీసేస్తే 18 సంవత్సరాలు. కానీ సీతాదేవికి రామచంద్రమూర్తికి వయస్సు 6 నెలల తేడా ఉండగా వివాహం జరిగిందని ఆంబరామాయణంలో నిర్ణయం చేశారు. అదే లాగండి, మరి శాస్త్ర విరుద్ధం కదా, రాముడం పెడవాడు ఇట్లా ఎలా చేశాడండి అంటే, సీతాదేవి యొక్క వయస్సు భూగర్భంలో 6 సంవత్సరాలు. ఆవిడ ఎన్నాళ్ళు ఉండిపోయిందయ్యా అని అన్నట్లయితే, భూగర్భాదారభ్య ఆవిడ భూమిలో కొన్నాళ్ళు ఉంటే జనక మహారాజుకు దొరికింది కదా. మరి అంచేత అష్టాదశే వర్ష అని అన్నప్పుడు 18 సంవత్సరాల వయస్సు గురించి ఆవిడ మాట్లాడుతోంది అంటే, నా రావణాసురుడితో చెప్పినప్పుడు వివాహం అయిన తర్వాత నేను 12 సంవత్సరాలు నా భర్తతో కాపురం చేశాను అని చెప్పింది. అంటే 18వ సంవత్సరంలోంచి 12 సంవత్సరాలు తీసేస్తే 6వ సంవత్సరంలో నా పెళ్ళైనట్టు చెప్తోంది ఆవిడ. 6వ సంవత్సరంలో పెళ్ళైనప్పటికీ కూడా మరి అలాగ భర్తతో కలిసి కాపురము చేసేటువంటి వయస్సు ఎట్లా కలిగింది అని అంటావేమోనయ్యా, నా వయస్సుని ఎక్కడి నుండి నిర్ణయించారయ్యా అంటే, భూగర్భాదారభ్య నేను భూగర్భంలో ఉండిపోయినటువంటి సమయంలో అక్కడి నుంచి నన్ను లెక్కించారయ్యా. అంతకితం 12 సంవత్సరాలు భూగర్భంలో పెట్టిలో మమ్మసంలో ఉండిపోయాను, జనక మహారాజకి ఇంట్లో 6 ఏళ్ళు పెరిగాను, 12 6 18 సంవత్సరాలు అని చెప్పినట్టుగా ఒకరు సమన్వయం చేశారు. మరొకరిలా సమన్వయం చేశారు అన్నట్లయితే, 24 సంవత్సరాలు అంటే 18లో 12 తీస్తే 6 అనేది కాబట్టి, ఆంబరామాయణంలో ఏం చేశారు అంటే ఆవిడ కూడా 24 సంవత్సరాల వయస్సు ఉంది, 24లో 12 తీసేయండి, 12 సంవత్సరాల వయస్సులో ఆవిడ ఇలా బయటకు వచ్చింది అన్నట్లుగా కొంతమంది చెప్పారు. ఇవి ఇలా సమన్వయాలు చేశారు. అంచేత వివాహం చేసుకునేటువంటి సమయంలో మనకంటే చిన్న అమ్మాయిని మాత్రమే మనం వివాహం చేసుకోవాలి తప్ప మనకంటే పెద్ద అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. ఇదే విషయాన్ని మారీచుడు కూడా రావణాసురునితో మాట్లాడాడు. ఏమయ్యా, అసలు మనం తప్పు చేశామా రాముడి పట్ల, రాముడు మన పట్ల తప్పు చేశాడా అని అడిగాయండి మారీచుడు రావణాసురుని. అదేమిటయ్యా, రాముడు మన పట్లే తప్పు చేశాడు అన్నాడు రావణాసురుడు. దానికి మారీచుడు సమాధానం చెప్తూ, తప్పు చెప్తున్నావు రావణ, మనమే రాముడికి అపకారం చేశాము, రాముడే మనకు ఉపకారం చేశాడు అన్నాడు. అదేమిటి అన్నారు, మన బంగారము మంచిదైన యడ కంసాలిన్ మరేలాయనన్. మనం మంచి బంగారం కనుక పట్టుకెళ్ళి కనుక ఇచ్చినట్లయితే జిగేలు జిగేలు అనేటువంటి కట్టకాసుల పేర్లు అవి తయారు చేసి మనకి ఇస్తాడు. మనం కల్తీ బంగారం స్మగుళ్ళు బంగారం పట్టుకెళ్ళి కనుక ఇచ్చామంటే అది తలతళలాడదు. ఆవిడ నెక్లెస్ బాగుందండి, మా నెక్లెస్ ఎలా ఉంది అంటే నీ దొంగ బంగారం, ఆయనదేమో సరైన బంగారం. మన బంగారము మంచిదైన యడ కంసాలిన్ మరేలాయన. నేను ఒక్క సంగతి చెప్తున్నాను రావణ, ఈ లోకంలో మనం 10 కోట్లు 10 లక్షలు సంపాదించామనుకోండి, 10 మందికి చెప్పక్కర్లేదు. 10 లక్షలు పోయాయి అనుకోండి, అప్పుడు చెప్పక్కర్లేదు. కానీ చెప్పవలసినటువంటి విషయం ఒకటి ఉందండి, మన అబ్బాయికి కానీ మన అమ్మాయికి కానీ కనుక పెండ్లి కనుక చేయదలుచుకుంటే 10 మందికి గురువులకి పురోహితులకి స్నేహితులకి బంధువులకి చెప్పి, ఒరే మా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేయదలుచుకున్నామని చెప్పి, ఆ పెళ్లి కొడుకు యొక్క పూర్వోత్తరాలు కులగోపురాలు పుట్టి పూర్వోత్తరాలు తెలుసుకుని అప్పుడు పెళ్లి చేయాలే తప్ప, ఏదో కనపడమని ఏదో కనుక చేసేస్తే హైదరాబాద్లో పెళ్ళిళ్ళు పొద్దున జరుగుతున్నాయి సాయంకాలంగా విడాకులు గడిపోతున్నాయి, అలా అయిపోతుంది వాడి బస్. మరితా నించుక వచ్చి ఎగ్గిన, ఈ లోకంలో వివాహ విషయంలో పెద్దవాళ్ళతో సంప్రదించాలి. ఇంట్లో బంధువులు ఉంటే పెద్దవాళ్ళు, తాతయ్య ఫలానా వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం ఏం చెప్తావు అని తాతగారిని అడగాలి. ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి అడిగావు కదా సీతాపహరణ సమయంలో, అదేవిధంగా అది కూడా వచ్చినా అడగాలి కదా శూర్పణఖ, నేను రాముని పెళ్ళాడ తలుచుకున్నాను ఏమిటి నీ అభిప్రాయం, పెద్ద ముండా కొడుకు నేను వేసాను కదా నన్ను అడగచ్చు కదా. అయ్యయ్యో నన్ను తానించుక వచ్చి ఎగ్గిన ఫలానా వాడు వాడెట్టి వాడనా, ఆ బసరపని ఒక కుమార్తె రాముడు ఎటువంటి వాడు అని అడిగితే, అబ్బా వానికి జోలికి పోవద్దను చుకట్టా చెప్పనా. ఓ శూర్పణఖ ఎవరి జోలినైనా వెళితే వెళ్ళావేమో తప్ప ఆ రాముడు జోలికి మాత్రం వెళ్ళవద్దు. ఇంచేతయండి బాలో ద్వాదశ వర్షోయం అకృతాస్త్రస్య రాఘవ, 12 సంవత్సరాల వయస్సులో విశ్వామిత్రునికి యాగాన్ని రక్షించడానికి అని వచ్చిన సందర్భంలో ఆ యాగాన్ని పాడి చేయడానికి సుబాహునితో వెళ్ళాను. అప్పుడు రాముని యొక్క వయస్సు 12 ఏళ్ళు, అప్పుడు బాణ వయసు కొట్టాడు. అలా కొట్టేటప్పటికీ వచ్చి కరుక్కు కరుక్కుమంటోంది. ఆ తర్వాత 12 ఏళ్ళు అయోధ్యలో నివసించాడు. 24 ఏళ్ళు పూర్తయింది. 14 సంవత్సరాలు వనవాసానికి వచ్చాడు. ఇప్పుడు 13 ఏళ్ళు పూర్తయింది. ఇంకొక సంవత్సరం ఉంది వనవాసం. 38 సంవత్సరాల వయసులో ఉన్నాడు రాముడు. అటువంటి నవయవనంలో ఉండే రాముడు తో విరోధం పెట్టుకుంటే ఏమైపోతావో అని నేను చెప్పి ఉండేవాణ్ణి కదా. పోని ఈ సంగతి అలాంటే పెట్టు. అసలు తన ఈడేమిటి ఏమిటి వలపు సంధ్యాదేవతల్నవ్వగన్, ఏదైనా రాక్షసులైనా దేవతలైనా మరొకళ్ళైనా ధర్మశాస్త్ర ప్రకారంగా మాట్లాడాలి కదా వివాహానికి. రాముని యొక్క వయసు ఇప్పుడు 37 సంవత్సరాల, దీని యొక్క వయసు చూస్తే ఇదో ముసలమ్మ, పెళ్ళి ఎలా కుదురుతుంది అనుకునే వెళ్ళి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అడిగింది. ఇప్పుడు శూర్పణఖ తప్పంటావా రాముడికి తప్పంటావా? ఇంకా చంపలేదు, ముక్కు చెవులు కోసి పంపించాడు. తాతగని చంపే చంపాడు కాబట్టి ఒక విధంగా ఉపకారమే చేశాడు కదా. అందుకే ప్రతిదీ శాస్త్రం ఉంటుందని వెనకాల. కాబట్టి మనం మనకంటే చిన్నపిల్లని బాలస్త్రీ నిర్మలోదకం, స్నానం చేసేటప్పుడు ఏ నీళ్ళు కనపడితే ఆ నీళ్ళు స్నానం చేయొద్దు అన్నారు. ఇదిగో ఇదే కార్తీక మాసం. నిర్మలము ఏ రకమైన మలినములు లేని, కర్దమము అంటే బురద లేని, ఏ చెత్త లేనటువంటి నీళ్ళల్లో స్నానం చేయమన్నారు. అటువంటి నీళ్లు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉదయించినటువంటి సమయంలో, అవి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు గంటన్నర కాలంలో అది వికసించి అది ఉంటుంది ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కృత్తికా నక్షత్రం కాంతి పడినప్పుడు ఏ ఇండుపకాయ కలపకుండా ఏ పటిక కలపకుండా ఆ నీళ్ళన్నీ పరమస్వచ్ఛంగా ఎట్లా మారిపోతాయో అలా అటువంటి నీళ్ళల్లో కనుక మనం కనుక ఒక్కసారి కనుక స్నానం కనుక చేసినట్లయితే మనకు అనారోగ్యాలు పోయి ఆరోగ్యాలు వస్తాయి. పుణ్యం సంగతి తర్వాత చెప్తాను. ఇదండి ముందు, పుణ్యము అంటే ఆరోగ్యప్రదము, పాపము అంటే అనారోగ్యప్రదం. ఏ సూర్యోదయం అయిన తర్వాత చేస్తే ఇంక సూర్యకాంతి పడిపోతే అవి విషసైత కిరణాలు, ఇంక మీరు స్నానం చేసినా అనారోగ్యం వస్తున్నప్పుడు ఉపయోగం. ఇక రాప్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే, రాత్రి సమయంలో భోజనం చేసేప్పుడు పాలు పోసుకు స్నానం చేయమన్నారు. మనం దీనికి అంతా వ్యతిరేకమండి. రాత్రి సమయంలో పెరుగు పోసుకొని స్నానం చేస్తామండి. ఇగో ఇదే పొరపాటు. ఒక ఆయన ఒక యోగీశ్వరుడు ఉపన్యాసం చెప్తూ ఈవేళ ప్రజలు అనారోగ్యాలకు ఎందుకు గురైపోయారు అన్నట్లయితే, మనకు శాస్త్రం ఏమని చెప్పిందయ్యా, చన్నీళ్లలో తెల్లవారుజామున స్నానం చేయమన్నారు. నీళ్లు కాచి వేడి చేసి చల్లార్చి ఆ వేడినీళ్లతో తాగమన్నారు. కానీ ఈవేళ ప్రజలు వేడి నీళ్లు స్నానం చేస్తున్నారు, ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారు, అనారోగ్యం లేకుండా ఎలా ఉంటారు అని అడిగారు. కేవలం డాక్టర్స్ మీదే మనం ఉండిపోకూడదండి, మన ఆరోగ్యం సంగతి కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి కార్తీక మాసానికి మార్గశర మాసానికి పుణ్యముతో ఆరోగ్యం లింకప్ అయి ఉందండి అది. అందుకే పురాణాలలో మలమాసము అనేటువంటి మాట వాడారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏ మాసం అని కాదు, రాప్రవు క్షీరాన్న భుక్తిశ్చ, రాత్రి పాలతో నువ్వు భోజనం చేయాలి. అయ్యా నాకు పాలు బొత్తిగా కనుక నాకు కొంచెం ఇదిగా ఉంటుందండి అంటే, బాగా మజ్జిగ చేసేసి దాంట్లో వెన్న తీసేసి బాగా పలచగా చేసేసి అప్పుడు ఆ మజ్జిగ నీళ్లు పోసుకుని నువ్వు మాత్రమే భోజనం చేయాలి తప్ప రాత్రి సమయంలో పెరుగు కనుక చేసావా భోజనం చేసావు ఉపయోగం లేదు. దీని కాంట్రవర్సరీ శ్లోకం చెప్తున్నానండి. బాలార్కో ప్రేత ధూమశ్చ వృద్ధ స్త్రీ ఈ పల్వలోదకం, రాప్రవు దధ్యన్న భుక్తిశ్చ ఆయుః క్షీణం దినే దినే. కాంటే బాలార్కో, అలా కాకుండా నేను సూర్యోదయం లేత సూర్యుని యొక్క కిరణాలు పడుతూ ఉంటే స్నానం చేస్తాను అన్నావా, ఆ లేప సూర్యుని యొక్క కిరణాలు అవి కాస్మిక్ రేస్ కాబట్టి వాటిలో పడినటువంటి సమయంలో నీళ్ళల్లో కనుక స్నానం చేసావా, అనారోగ్యం చర్మరోగాలతో బాధపడతావు, బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. ఇక బాలార్కో ప్రేత ధూమశ్చ, ఆడవాళ్ళకి పెద్ద పరిచయం లేదు, మగవాళ్ళకి మనం పరిచయం. పెద్దవాళ్ళు పోయినప్పుడు మనం శ్మశాన భూములలో ఆ శవాన్ని కనుక కాలుస్తుంటే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ వాయువులు నైట్రోజన్ వాయువులు బయటకు వస్తాయి. కాబట్టి మనల్ని అక్కడ కూర్చోనివ్వరు, ఆ చాకలి ఏమని మీరు ఇలా వచ్చేయండి అంటారు, మనం బయటకు వచ్చేస్తాం. ఏమండి ఆ ధూమాన్ని పీల్చకూడదు. ప్రేత ధూమశ్చ, అది శవాన్ని కాల్చినటువంటి ధూమం. హోమధూమాన్ని పీల్చమన్నారు, అక్కడ ఆక్సిజన్ వస్తుంది. ప్రేత ధూమం కనుక వచ్చినట్లయితే విషవాయువులు బయటకు వస్తాయి. అందుకే మన భాగవతం చెప్పినప్పుడు చెప్పాను, పూతన శరీరాన్ని కాల్చినప్పుడు పొగిలి పొగిలి కాలు మగువ దేహంబుగన అగరు ధూపతతుల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరి ముఖమున ప్రావపడుట చేసి ధీవరేణ్య. ఆ సమయంలో పూతలని కాలుస్తుంటే ఎటువంటివి బయటకు వచ్చాయిటంటే పొగలు, పొగిలి పొగిలి కాలు మగు అదేహంబున. ఆ పూతన శరీరం చొర 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 కాలిపోతుంటే అగరు ధూపతతుల పొగలు వెడలే, అగరు ధూపాల యొక్క కాంతులు వచ్చాయిట. అదేమిటండి, శవాన్ని కాలుస్తుంటే విషవాయువులు పైకి వస్తాయి కదా, మరి అగరు ధూపముల సుగంధ వాసనలు ఎట్లా బయటకు వచ్చాయండి అంటారా, దేహ కల్మషములు శ్రీహరి ముఖమున ప్రావబడుట చేసి ధీవరేణ్య. ఆ సమయంలో 6 రోజుల వయస్సు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఆ పూతన యొక్క స్తనానికి విషాన్ని రాసుకొస్తే ఆ విషాన్ని కాదు పాలు కాదు తాగుతా దాని జన్మ జన్మాంతరాల్లో అవి సంపాదించి ఉన్నటువంటి కల్మషములు ఏమైతే ఉన్నాయో అవి తాగేసాడయ్యా అని చెప్పి శరీరం అంతా పరమపావనమైపోయింది. పరమపావనమైన యోగీశ్వరులు కనుక దహనం చేస్తుంటే సుగంధ వాసనలు బయటకు వస్తాయి కాబట్టి అది పరమపావన మూర్తి అయిపోయింది. సుగంధ వాసనలు బయటకు వచ్చాయిందా సరిపోతాను గారు. కాబట్టి వృద్ధ బాలార్కో ప్రేత ధూమశ్చ వృద్ధ స్త్రీ, మనకంటే పెద్దవాళ్ళని వివాహం పాడితే ఎటువంటివి జరుగుతాయి ఇంక చెప్పేశాను. పల్వలోదకం, గమ్మున ఇప్పుడైనా బయటకెళ్ళి నిండిన సందర్భంలో ఒకటి నీళ్ళు మరో గుంటుంది, ఆ గుంటలో ఉండే కాళ్ళు కనుక కడిగేసుకున్నావు ఉంటే, కాళ్ళు కాదు మరోటి కూడా కడిగేసుకున్నావు అన్నట్లయితే దాంట్లో ఎన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటుందో ఇంకా చెప్పక్కర్లేదు. నీ శరీరం అక్కడి నుంచి అనారోగ్యం పాలైపోతుంది. ఒక్కసారి పల్వలో ఓదక మరి ఎలాగండి అంటే, అంచేతనే పూర్వకాలంలో సపాప్రం పక్కన పాప్ర సీసా ఉంటే తప్ప, ఇప్పుడంటే సీసా పెట్టుకున్నాం, పూర్వకాలంలో చెంబు పెట్టుకునేవారు. అపాప్రదానం ఇవ్వబురా అనేవారు, పాప్ర దగ్గర లేకపోతే దానం చేయొద్దు అనేవారు. అంచేత నీళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనం, అందుకనే పూర్వకాలంలో ఇన్ని జాగ్రత్తలు పెట్టారు మనకి. ఇంకా బాల స్త్రీ వృద్ధ స్త్రీ పల్వలోదకం రాప్రవు దధ్యన్న భుక్తిశ్చ, రాత్రి సమయంలో కనుక దధ్యన్నం అనగా పెరుగుతూ ఉండేటువంటి అన్నాన్ని కనుక తిన్నావా, ఆయుః క్షీణం దినే దినే, ప్రతి దినానికి ఆయుః క్షీణమైపోతుంది అని చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో మొట్టమొదటి దేనికి ప్రాముఖ్యం ఇస్తున్నారయ్యా, స్నానానికి పరమ ప్రాముఖ్యం ఇచ్చారు. ఆ స్నానం చేసే ముందు ఒక సంకల్పం చెప్పారు. ఆ సంకల్పంలో ఒక శ్లోకం ఉంది, మరి అందులో ఆ శ్లోకం మరి రేపు కనుక మీరు పెన్ను కాగితం కనుక తెచ్చుకున్నట్లయితే ఆ శ్లోకం చెప్తాను, ఈ వేళ మీరు రేపు రాసుకుంటారు కానీ ఈవేళ వినండి అంతే చాలు. ఈ కార్తీక మాసంలో నక్షప్రమాణం ప్రకారంగా కనుక చూచినట్లయితే కుత్తిగా నక్షత్రం ఆకాశంలో ఉదయిస్తుంది అని చాంబ్రమాణ ప్రకారంగా నక్షప్రమాణ ప్రకారంగా చెప్పాను. కానీ తమిళియన్స్ కనుక అయినట్లయితే వాళ్ళు ఏమానం ప్రకటిస్తారా అంటే సూర్యమానాన్ని వాళ్ళు పాటిస్తారు. సౌరమాన ప్రకారంగా కనుక చూచినట్లయితే సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తాడు అని చెప్పిన మనకి పురాణాల్లో సంకల్పం చెప్పేటప్పుడు కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఏమని చెప్పారు అంటే, తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర బ్రహ్మరూపేణ సా సంపూర్ణ భవేత్ తదా. ఒక్కసారి సూర్యుడు కనుక తులారాశిలో కనుక ప్రవేశించినట్లయితే మన కార్తీక మాసం కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత తులా సంక్రమణము అని పంచాంగంలో రాస్తాడు మనకి. అటువంటి తులా సంక్రమణంలో తులారాశింగతే సూర్యే, సూర్యభగవానుడు ఒక్కసారి తులారాశిలో ప్రవేశించిన సమయంలో గంగా ఆ త్రైలోక్య పావని, మూడు లోకాలని పరమ పవిత్రంగా చేసినటువంటి గంగానది ఏదైతే ఉందో సర్వత్ర ద్రవరూపేణ, అది కేవలం ఉత్తర హిందూ దేశంలో ఉండే గంగానది అనేటువంటి మాట కాకుండా ఎక్కడ ఏ నదులలోనైనా ఏ చెరువులలోనైనా ఏ కాలవలలోనైనా ఏ నూతులలోనైనా ఏ కుళాయి నీళ్ళని అనుకున్నప్పటికీ కూడా ఆ నీళ్ళల్లోనైనప్పటికీ కూడా సర్వప్రభ్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తద. కాబట్టి మనం ఆ స్నానం చేసేటప్పుడు గంగా 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 అని మూడు సార్లు గంగేతి 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 యో బ్రూయా ఆత్, కాబట్టి గంగా 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 అనుకుని స్నానం చేయమన్నారు. లేకపోతే మన మహర్షులు మనకి ఇదివరకు చెప్పిన శ్లోకం ఒకటి ఉన్నే ఉంది, గంగే చేయముని చేయవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. మనం ఏ నీళ్ళు స్నానం చేస్తున్నప్పటికీ కూడా ఇవి మనకు పరమ పవిత్రమైనటువంటి నదులు, అటువంటి నదులలో ఆ గంగా యమున సింధు కావేరి గోదావరి మొదలైన నదులన్నీ కూడా దీంట్లో మీరు రావాల్సింది అని మనం ఒక్కసారి ఆవాహన చేసుకుని ఆ నీళ్ళల్లో స్నానం చేయవలసింది అన్నారు. ఏమిటండి ఏ అంత గంగా దిగు ఉపతనం ఏమిటండి? మనకి ఈ లోకంలో మానవులు మానవులుగా కనుక మనం కనుక ఉండాలి అని అనుకున్నట్లయితే మూడు పనులు కనుక మనం కనుక చేసినట్లయితే మానవులం, ఆ మూడు పనులు కనుక చేయకపోయినట్లయితే తదితరులం. సత్సంగ ఒకటి, కేశవే భక్తి పరమాత్మయందు, కా అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు, వా అంటే విష్ణువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి భేదము లేకుండా వారి యందు భక్తి కలిగి ఉండడం. మనకు పురాణాలన్నీ ఏమైనా సమన్వయం చేశాయి అంటే ఒకే పరమాత్మ మూడు పద్ధతులుగా పరిపాలన చేస్తున్నాడు అన్నారు. ఏంటంటే ఎంత ప్రధానమంత్రి అయినప్పటికీ ఒక్కడే అన్ని శాఖలు పోషించడం కష్టం కాబట్టి కొన్ని శాఖల కింద డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క మినిస్టర్ని ఎలా అయితే ఏర్పాటు చేస్తాడో అదేవిధంగా పరమాత్మ కూడా తాను రూపం సగుణ నిర్గుణ స్వరూపుడైనటువంటి పరమాత్మ సగుణ స్వరూపునిగా మారుతున్నప్పుడు రజోగుణము అనేటువంటి గుణాన్ని అవలంబించి బ్రహ్మరూపంతో సృష్టి చేశాడు. సత్వగుణ రూపంతో విష్ణువుగా మారి మనకందరికీ ఉద్యోగం ఇవ్వాలో వ్యాపారం ఇవ్వాలో లేక వర్తకం ఇవ్వాలో లేక మరొకటి ఇవ్వాలో అలా మనకు చేసేటువంటి ఆ వ్యాపార నిర్ణయాలని, ఒక వ్యాపారం అంటే కేవలం వర్తకం వాణిజ్యం అనే కాదు, మనం మానవుడు బతకడానికి నారి పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అని మనం అంటాం కదా, అటువంటి స్థితికారకత్వాన్ని ఎవరు తీసుకున్నారంటే మహావిష్ణువు తీసుకున్నాడు. ఇక మూడోది, ఎంతకాలం ఇలా ఉండగలం, 70-80 సంవత్సరాలు వచ్చే వరకు పళ్ళు ఉన్నంతకాలం కూడా మనం బాగా ఇంకా బతకాలి 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 అనుకుంటాం, కళ్ళు బాగా కనపడుతున్నసేపు ఇంకా బతకాలి అనుకుంటాం, చెవులు బాగా వినపడుతున్నసేపు ఇంకా బతకాలి అనుకుంటాం. ఓ 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత పళ్ళు ఊడిపోయిన తర్వాత చెవులు వినపడకుండా ఉంటే కళ్ళు కనపడకుండా ఉంటే అటువంటి సమయంలో మనకి దేవుడే ప్రత్యక్షమయ్యి ఏమయానికి ఏం కావాలో కోరుకోమంటే అప్పుడు ఏం కోరుకుంటామండి? బాబు ఇంక ఈ భూలోకంలో ఇంక ఉండలేనయ్యా, కళ్ళు కనపడలేదు, పళ్ళు పట్టలాడించలేకపోతున్నాను, మా మనవడు వచ్చి తేగలు పట్టపట్టలాడిస్తూ ఉంటే ఊరికే లాలాజలం ఊరికే ఊడిపోతాం తప్ప ఉపయోగం లేదు. మీకు ఒకటి రామాయణంలో చెప్పాను ఈ పద్యం, ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళ చూపరుల్ గబగబ బయట పెట్టుడిక లాభము లేదను వేళ కింకరుల్ గబగబ ప్రాణవాయువులు లాగెడి వేళల ఆహలు బిడ్డలున్ లబలబలాడు వేళల తలంపగ శక్యమే రామనామమున్. చివరి సమయంలో ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టడి వేళ, ఇంకా చివరి సమయంలో పరమాత్మ ఏం చేస్తాడు అంటే ఈ చివరి సమయంలోనైనా ఇంతకాలం సంసారం 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 అన్నాడు, పోనీ చివరి 2 రోజులు 3 రోజులు వీడికి ఆ బాహ్యస్మృతి లేకుండా చేస్తానని నన్నేనా స్మరిస్తాడేమో అని మనకి బాహ్యస్మృతి లేకుండా చేసేస్తాడు. మన వాళ్ళు వస్తారు, మన అబ్బాయిలు, ఇగో కళ్ళు ఇలాంటి నాన్న నన్ను చూ ఏమి చూస్తాం, ఇంకా మనం బాహ్యస్మృతి ఉండదు. మనకి కొడుకుతో మాట్లాడదాం అనుకుంటాం, కంఠంలో ఇంత శ్లేష్మం ఉండి అడ్డుపడిపోతుంది. కాబట్టి ఆ సమయంలో ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళ చూపరుల్ గబగబ బయట పెట్టుడిక లాభము లేదను వేళ. ఇంకా చివరి సమయంలో వచ్చి ఇంకా కళ్ళు పైకి పడిపోతే అబ్బాయి ఓ చోట ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, లండన్లో ఉంటాడు, ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు వచ్చి అబ్బాయి లాభం లేవురా, ఇంకెందుకు లాగే ధనిష్టా పంచకాలు, ఇంట్లో కనుకపోతే 6 నెలలు ఇంట్లో పురోహితులు ఉండడానికి వీలు లేదంటారు అంటే పాపం కిందకు లాగేస్తారు, పాపం ఎంతో కష్టపడి ఇంకా ఎల్ఐసిలో తీరిందో లేదో తెలియదు, ఇంకా వీడిని బయటికి లాగేస్తారు. కింకరుల్ గబగబ ప్రాణవాయువులు లాగెడి వేళ. ఆ సమయంలో అమ్మ కింకరులు వచ్చి రా రా అంటాడు, ఇంకా మా అబ్బాయి ఇప్పుడే అమెరికాలో ఫ్లైట్ ఎక్కాడు, ఇంకా వాడు వచ్చి వరకు రాను రాను అని వీడంటాడు. ఆహలు బిడ్డలు లబలబలాడు వేళల తలంపగ శక్యమే రామనామము. ఆ చివరి సమయంలో భార్య అందరూ వచ్చి ఇంత విధంగా ఏడుస్తూ ఉంటే ఇప్పుడు రామ అనగలవా, కృష్ణ అనగలవా, శివ అనగలవా, కాబట్టి బతుకుండగానే చివరి సమయంలో నాకు ముక్తి ప్రసాదించు అని కోరుకోవాలి, అటువంటి ముక్తినిచ్చేటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయన లయకారకుడు అన్నారు, ఆ ఈశ్వరుని ప్రార్థన చేయాలి. కాబట్టి కేశవ అంటే కా అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు, వా అంటే విష్ణువు, వీళ్ళ ముగ్గురు ఒకటే, ఒకే పరమాత్మ స్వరూపం మూడు భాగాలుగా మారింది. కానీ కొంతమంది బ్రహ్మ వేరు అంటారు, కొంతమంది ఈశ్వరుడు వేరు అంటారు, కొంతమంది విష్ణువు వేరు అంటారు, అది వాళ్ళ వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క సాధనని బట్టి, వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆ వావరణ వాళ్ళు చేస్తారు. కానీ వేదాంత విజ్ఞాన ప్రకారంగా చూస్తే అందుకే ప్రార్థన చేసినప్పుడు ఏం శైవా సముపాసతే శివ ఇతి, శైవులు శివుడు అన్నా. బ్రహ్మేతి వేదాంతిను, వేదాంతులు బ్రహ్మమే దేవుడు అన్నా. ఇంకా కొంతమంది నైయాయికులు అన్నారు, వాళ్ళేమన్నారు అంటే ఏమండి దేవుడు వేరేగా ఎక్కడా లేని, మనం చేసుకున్న కర్మను బట్టి ఏమన్నా జీవితం వెళుతుంది అని. కర్మేతి మీ మాంసకాహ, కాబట్టి మంచి పనులు ఆచరిస్తే సరిపోద్దని కర్మవాదులు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా జైనులు జినుడే దేవుడు అంటారు, బౌద్ధులు బుద్ధుడే దేవుడు అంటారు. ఎవడైనా ఉన్నవాడు ఆకాశంలో ఒక్కడే సూర్యుడు, ఒకళ్ళు సన్నన్నా ఇంకొకళ్ళు సూర్యుడు అన్నా, ఒకళ్ళు రవి అన్నా ఇంకొకళ్ళు భారవి అన్నా, ఉన్నవాడు ఒక్కడే సూర్యుడు. ప్రైలోక్యనాథు హరి, మూడు లోకాలకి నాభుడైనటువంటి వాడు. హరి అన్నా హరుడు అన్నా ఒకటే. హరి అనగా పాపాలు నశింపజేసేవాడు, హరుడు అన్నా పాపాలు నశింపజేసేవాడే. ఈ భేదం అంబలో ఈ కార్తీక మాసంలో పాటించడానికి వీల్లేదు. ఇక కేశవ సత్సంగ, ఒకటి ముందు ఏం చేయమన్నారయ్యా, ఈ కార్తీక మాసంలో సత్పురుషులతో స్నేహం చేయమన్నారు. కార్తీక మాసానికే కాదు ఏ మాసానికైనా సరే, ఏ సత్పురుషులతో స్నేహం చేస్తే వచ్చే లాభం ఏమిటండి అంటారా. ఇదివరకు ఎప్పుడో మీకు చెప్పాను ఈ సంగతి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఒక అరణ్యంలో ఒక రెండు చీమలు ఉన్నాయిటండి. ఆ రెండు చీమలు సరదాగా పట్టణం వెళ్ళాలి అనుకున్నాయిట. చూడండి మనకు కూడా ఎంతసేపు ఈ గుంటూరేని ఏమిటంటే దసరా పండుగలో సంక్రాంతి పండుగలో వచ్చినప్పుడు ఓ ఢిల్లీయో హైదరాబాదో వెళ్ళి 50,000 లక్షో తగలేసి వస్తే తప్ప కొంతమందికి ఆ వ్యవహారం ఆగదు. కాబట్టి ఆ చీమలు రెండు అనుకున్నాయిట, మనం ఒక్కసారి పట్టణం వెళ్దాము అని. ఎలా వెళ్ళగలము, మన దగ్గర డబ్బులు లేవు కదా. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పటికీ కూడా టికెట్ అడుగుతారు కదా, మన దగ్గర డబ్బుల్లో ఎలా వెళ్ళగలము అనుకున్నాయిట. మన దగ్గర డబ్బులు లేకపోయినా మరోలా వెళ్ళలేమా అనుకున్నాయిట. ఎలా వెళ్దాం అనుకున్నాయిట, భంగ్యంతరంగా ప్రకారాంతరంగా వెళ్దాము అనుకున్నాయిట. అలా అనుకునే సమయానికి అక్కడికి ఒక ఎవరు వచ్చాడంటే ఒక పూజారి ఒక ఆయన వచ్చాడు. ఆ పూజారి ఏం చేస్తున్నాడంటే అక్కడ పూలు కోసుకుందుకు వచ్చాడు. ఆయన తెచ్చుకున్న పూల సజ్జ కింద పెట్టాడు. కింద పెట్టి ఒక పూల మొక్క ఇలా ఉంచాడు. ఉంచి ఒక్కొక్క పుష్పాన్ని కూడా సినిమా పాటలు పాడుకుంటూ ఆయన ఏమీ కొయ్యలేదు. ఓం విశ్వం విష్ణు వశకారో భూత భవ్య భవత్ ప్రభు అనేటువంటి ఆ విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి పారాయణ చేస్తూ ఒక్కొక్క పుష్పము కూస్తున్నాడు. అప్పుడు మొదట చీమ అందిట, అదిగోని ఆయన నోటి నుంచి పవిత్ర విష్ణునామాలు బయటకు వస్తున్నాయి, ఆ పువ్వుల యొక్క రేఖలు చాలా సుకుమారంగా ఉంటాయి, సువాసనలు వెవజల్లుతూ ఉంటాయి, ఈ లోకల్లో దేవుడికి వేసిన మెడలో పుష్పహారమే వేస్తారు, ఒక పండితుడిని సన్మానించిన మెడలో పూలదండే వేస్తారు, ఇంత బంగారం ఇంత వెండి పట్టుకొచ్చి వెయ్యరే, కాబట్టి అన్నిటిల్లోకెల్లా పువ్వులు చాలా పరమ పవిత్రమైనవి పూజార్హములైనవి, కాబట్టి మనం వెళ్ళి పూలదండలు దూడుదాము అంబెట్టండి మొదటి చీమ. అప్పుడు రెండో చీమ అంటూ అమ్మిటండి, చాలు చాలు దిక్కుమాలి తెలివితేటలు, నువ్వు పూలదండలు దూడుదామా, ఆ పువ్వు ఈయన అరణ్యంలోంచి దేవాలయంలోకి వెళ్ళే సమయానికి ఎండ కనుక వాడిపోయింది అనుకో, ఆ రేఖలు కింద పడిపోయాయి అనుకో, ఆ సమయంలో దీంట్లో చీమ దూరింది అని ఒక్కసారి ఎవడైనా ఇల్లాడు అన్నాడు అనుకో, ఎక్కడి నుంచే వైకుంఠయాత్రకు వెళ్ళిపోతా, ఇంకా పట్టణ సంభాషణ లేదు, నగర సంభాషణ లేదు, మరి నువ్వేం చేస్తావు అని. మనకు కూడా చూడండి, ఎప్పుడైనా టౌన్ వెళ్ళామనుకోండి, దేవాలయాలు ఇలా చూసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి ఈ దేవాలయాలు ఏమంటే మీరు ఫలానా దేవాలయం గురించి వెళ్తున్నారేమో, ఇక్కడ శివాలయం ఉంది అక్కడ విష్ణువాలయం ఉంది అని మనకి చెప్తారు. సినిమా హాల్ వాల్ పోస్టర్లు చూస్తూ వెళ్ళాము అనుకోండి, ఏమంటే ఇవి సినిమా హాల్ ఉన్న వీధి కాదండి, ఆ వీధి సినిమా హాల్ వీధి అని మనకి చెప్పేస్తారు వాళ్ళు, మనం అడగక్కర్లేదు, మన మొహాన్లు బట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఆ సమయంలో ఓ అదేమన్నాంటే అక్కడ ఒక కట్టెలు కొట్టుకునేటువంటి వాడు కూడా వచ్చాడు. అక్కడ యోగాన్ని బట్టే ఏర్పడతాయి. ఆ సమయంలో కట్టెలు కొట్టుకునే వాడు చెట్టెక్కి ఎండు పుల్లల కిందకి బీస్తున్నాడు. కట్టెల్లో చిన్న చిన్న సందులు కన్నాలు ఉంటాయండి. ఇప్పుడు ఎవరు కూడా కట్టెల మీద వండే అవకాశం ఎవరికి లేదు, అంతా గ్యాస్ మీద వండుతున్నాం కాబట్టి. ఆ రెండో చీమ ఏమంది అంటే దాంట్లో చిన్న చిన్న కన్న ఉంది కాబట్టి ఆ కన్నంలో దూరుదాము, ఎండకి ఎండ అక్కర్లేదు, వానకి తడవక్కర్లేదు, మెలిసల్లో దుప్పటికి అప్పక్కర్లేదు, రగ్గు అంతకంటే ముసుగు పెట్టుకోక్కర్లేదు, కాబట్టి నేను వెళ్ళి దాంట్లో దూరుతాను అంది. కాదు నేను పుష్పంలో దూరుతాను అని, కాదు అదేమో ఆ పొలల్లో దూరుతాను, సరే నీ ఇష్టము అంది, ఇది దాని ఇష్టము అంది అది. సరే ఎవరెవరు అలా అనుకున్నారు. కాసేపటికి పూజారి పూలు కోసుకోవడము పూర్తయింది, వాడు అక్కడ కట్టెలు విరగొట్టము పూర్తయింది, వాడు ఎండు మోపు కట్టాడు, వీడు పూల సచ్చేతితో పట్టుకున్నాడు. అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంటే ఒకళ్ళు ఇద్దరం వెళ్ళకూడదండి, గుంపులు గుంపులుగా వెళ్ళాలి. అన్నీ శాస్త్రాలు రాశారండి. ఏం చేతాయంటే అక్కడ పుల్లు సింహాలు ఉన్నాయని కూడా 10 మంది మనుషులను చూస్తే భయపడి పారిపోతాయి, ఒకళ్ళు ఇద్దరిని చూస్తే మీద పడిపోతాయి. అంటే ఒక సాతు, సాతు అంటారు, సాతు అంటే గుంపు, ఒక గుంపుతో సైతంగా నెమ్మదిగా బయలుదేరి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక పట్టణంలో ప్రవేశించారు. దేవాలయాలు పూర్వకాలంలో ఎక్కడ ఉండేవయ్యా అని అన్నట్లయితే, దేవాలయాలు ముందు ఊరు యొక్క వెలపల భాగంలో ఉండేవి. ఈయన మొదటివాడు పూజారి దేవాలయంలోకి ప్రవేశించాడు. ఆ పూల సజ్జ అక్కడ పెట్టాడు, కాళ్ళు కడుక్కున్నాడు, ఇంట్లోకి వెళ్ళాడు, స్నానం చేశాడు, పాత బట్టలన్నీ తీసేసాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, అంటే ధౌత వసనములు అంటారు, అంటే పట్టుబట్టలు ధరించాడు. ఆ పూల సజ్జ పట్టుకున్నాడు, దేవాలయంలో గర్భగుడిలోకి వెళ్ళిపోయాడు. ఓ పుష్పం తీశాడు, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని ఒక్కొక్క మంత్రము చదువుతూ దేవుని యొక్క పాదాల దగ్గర వేశాడు. ఇప్పుడు ఏమైందో ఆలోచించండి, పుష్పంలో చేరినటువంటి చీమ ఎక్కడ చేరిందండి? భగవంతుని యొక్క పాదాల చెంతకి చేరింది. ఆ సమయంలో మనలాంటి భక్తులను అక్కడికి వెళ్ళాం. ఆ పూజారి మన నెత్తి మీద శటకోపం పెట్టాడు, పుష్పం మన చేతిలో పెడతాడు, ఆ ఏ చీమైతే పువ్వులో ఉందో అది మన చేతిలో పెట్టాడు. వెంటనే మనం ఏం చేస్తాం, దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇలా కళ్ళకు అద్దుకుంటాం. ఇప్పుడు దానికి రెండో ప్రయోజనం ఏం చేసిందండి, మన చేత కళ్ళకి అద్దించుకోవాలి. సర్వసాధారణంగా పువ్వు ఇచ్చిన తర్వాత ఆ పువ్వుని తల మీద పెట్టుకోవాలని, ఇప్పుడు చెవిలో పెట్టుకోకూడదండి. అంచేపని ఈ లోకంలో భాగ్యం అంతా ఎవరికి ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది, మా మగవాళ్ళకి తక్కువైపోతుంది. ఆడజన్మ గొప్పదా మగజన్మ గొప్పదా అన్నారు. ఇక్కడ మగజన్మ ఏం గొప్పదండి, ఆడజన్మే గొప్పది కదా అన్నారు. అదేమిటి అన్నారు, ఉదయం లేవి సాయంకాలం వరకు గానిగద్దులా పనిచేసి సంపాదన ఏదో చేసి డబ్బులు పట్టుకొచ్చి ఇంట్లో పడేయడం మగవాడు అంటూ ఇంట్లో కూర్చుని ఈ టీవీ మా టీవీ శుభ్రంగా ఈవేళ 200 ఛానల్స్ 300 ఛానల్స్ పెట్టేశారు, అన్ని ఛానల్స్ తిప్పుకుని సౌభాగ్యం అనుభవించేది ఆడది అన్నారు. అదేమిటండి, మరి ఆడవాళ్ళకి ఇంత భాగ్యం ఎందుకు వచ్చిందండి? వాళ్ళు కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు, మనం పాటించాం. ఆ పుష్పాన్ని వాళ్ళు ఇలా కళ్ళ కట్టుకుని ఎక్కడ పెట్టుకుంటారు, తల మీద ఇలా జల్లో పెట్టుకుంటారు. పూర్వకాలం మనం పిలకల్లో పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు పిలకలు లేవు. ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకున్నాం, ఇలా తల మీద చూపించి ఇలా చెవిలో పెట్టుకుంటాం. మరి సౌభాగ్యం ఆడవాళ్ళకు ఉంటుందా మగవాళ్ళకు ఉంటుందా? ఇప్పుడు ఆ చీమ ఎక్కడికి వెళ్ళిందయ్యా? సర్వ శరీరానికి అన్ని అవయవాలలో ఏ అవయవం ప్రధానమైందండి? సర్వాంగాణ శిర ప్రధానం, శిరస్సు ప్రధానం. ఆ శిరస్సు నెత్తి మీదకి ఎక్కింది. ఒక పుష్పములో దూరినటువంటి చీమ 3 ఫలితాలను పొందింది, భగవంతుని పాదాల చెంతకి చేరింది, మన చేత కళ్ళకి అద్దించుకోబడింది, శిరస్సు మీద అధిరోహించింది. కీటోపి సుమనస్సంగాత్ ఆరోహతి సతాం శిరః. ఒక చిన్న పురుగు, ఒక చీమ, అది ఒక సత్పురుషుడు అనేటువంటి ఒక పుష్పాన్ని ఆశ్రయించింది, ఆశ్రయించి భగవంతుని పాదాల చెంతకు చేరింది. మరి రెండో చీమ ఏమైందయ్యా? ఆ కట్టెలు నెత్తి మీద మోసుకుంటున్నటువంటి వాడు, ఆ పుల్లల కా మోసేటువంటి వాడు ఒక పట్టణంలోకి వెళ్ళాడు, పుల్లలో పుల్లలోను అరుస్తున్నాడు. అలా అరిచేటన్న సమయంలో పూర్వకాలంలో ఈ గ్యాసు లేవు, గాడిపోయి పెట్టి వంట చేసేవారు. అలా వంట చేసే సమయంలో ఎండు పుల్లలు వచ్చాయి, కొనండి కొనండి అన్నారు, కొనేశారు. ఆ మోపు మోపడంగా గాడిపోయిలో వేసేసాడు. ఇప్పుడు చీమ ఏమైందండి? భూర్భువస్వహ అగ్నికాహుతి. కాబట్టి మనం సత్పురుషులతో కనుక స్నేహం కనుక చేసామా, వాళ్ళు భగవంతునికి పాపాల చెంతకు చేరుస్తారు. తద్భిన్నులైనటువంటి వ్యక్తులతో కనుక స్నేహం కనుక చేసామా, మలమల మాడిపోయి అగ్నికి అహుతాయి. ఇక వేదాంతంలో రెండో ఉదాహరణ కూడా చెప్పారు. అస్మాపియాతి దేవత్వం ఋషిభిస్సు ప్రతిష్ఠిత. ఈ పై ఉదాహరణే మీకు చెప్పాను, రెండో ఉదాహరణ చెప్పలేదు. ఒక దారి మధ్యలో ఒక రాయి ఉంది తండి, ఎండకి ఎండుతోంది తండి, వానకి తడుస్తోంది తండి. ఆ దారిని వెళ్ళేటువంటి వాళ్ళు అడ్డమైన పనులు ఆ రాయి మీద చేస్తున్నారు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆ రాయి ఎవరి కంటబడిందండి, ఒక శిల్పి యొక్క కంటబడింది. అయ్యో ఇంత గొప్పదయ్యేటువంటి రాయి దీన్ని శిల్పంగా మారుద్దాము అనుకున్నాడు. తన దగ్గర వెంటనే సంచిలో వాళ్ళ దగ్గర ఉలి ఉంది, అదే టంకం అంటారు, దాన్ని తీశాడు. ఆ ఉలి దెబ్బలతో దాన్ని నెమ్మదిగా శిల్పంగా మార్చాడు. ఈ కబుర్లు ఆ పక్కకి ఈ పక్కకి తెలిసి ఒక శిల్పి వచ్చి ఒక రాయిని అందమైన శిల్పంగా మార్చాడు అన్నారు. బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ శిల్పాన్ని కొనుక్కుందామని వచ్చి వేలం పాటలో కొన్ని లక్షల రూపాయలకి ఆ శిల్పాన్ని కొన్నారు. ఇదివరకు ఒక బండరాయి, ఎందుకు పనికిరానిది, ఎండకు ఎండుతోంది, వానకు తడుస్తోంది, అటువంటి బండరాయి ఈవేళ కొన్ని లక్షల కిమ్మత్తు కలిగిన శిల్పంగా మారిపోయింది. అది పట్టుకుని వెళ్ళి ఆయన తన షోకేసులో పెట్టుకున్నాడు. అందరూ చూడ్డానికి వస్తున్నారు. మాలాంటి మహర్షుల్లాంటి వాళ్ళు, అంటే నేను అంత గొప్పవాడిని కాదు, మీకు ఉదాహరణ గురించి చెప్పాను, మాలాంటి వేద పండితులు శాస్త్ర పండితులు చూడ్డానికి వెళ్ళారు. ఆ జమీందారు గారితో అన్నారు, అయ్యా ఇంత గొప్పదైన విగ్రహం ఒక్క మీరు షోకేసులో పెట్టుకుంటే మీ భార్య, మీరు, మీ పిల్లలు, మీ బంధువులు మాత్రమే ఆనందిస్తారు కదా, దీనికి మీరు గుడి కనుక కట్టినట్లయితే మేము ప్రాణప్రతిష్ఠ చేసి దీన్ని దేవతగా మారుస్తాము, మీకేమైనా అభ్యంతరమా అంటే, అయ్యా తప్పనిసరిగా ఆ దేవాలయం కూడా నేనే కట్టిస్తాను అని ఆ దేవాలయంలో దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఒక రాయి ఒక శిల్పమైంది, ఆ శిల్పం ఇప్పుడు దేవతగా మారిపోయింది. మనందరం వెళ్ళి దానికి నమస్కారం చేస్తున్నాము. అస్మాభియాతి దేవత్వం. ఒక బండరాయ ఒక శిల్పి యొక్క చేతిలో పడి శిల్పమైంది. సత్పురుషులైన వేద వేదాంగ వేప్పలైన విప్రోత్తముల యొక్క నోటి మంత్రాలతో ప్రాణాన్ని పోసుకొని కళావాహన పొంది అది ఈవేళ దేవత అయిపోయింది. కాబట్టి సత్పురుషుని కనుక ఆశ్రయించావా, నువ్వు కూడా దేవతా స్వరూపుడు అవుతావు, లేకపోతే మానవుడుగానే ఉండిపోతావు, కలకాలం ఇంకా మాధవుడుగా మారేటువంటి యోగం నీకు. కాబట్టి మనకి శాస్త్రాలు వేదాంతాలు ఏం చెప్పాయంటే, ఒకటి సత్సంగ, రెండు కేశవే భక్తి, హరి అన్నా హరుడన్నా బ్రహ్మన్నా ఒకటే అని చెప్పాను. అందులో ముందు హరి గురించి చెప్తున్నాను. భాగవతంలో చెప్పారు, హరి చింతింపక మత్తుడై విషయ చింతాసక్తుడై చిక్కి వాసరములు త్రోసెడు ఆడు కింకర గదా సంతాడితో రస్కుడై ధరణీ స్వత్తమ దండభృన్వసన ద్వారోపకంఠోగ్ర వైతరణీ వన్నిశిఖా పరంపరలచే దగ్ధుండు కాకుండునే. హరి చింతింపక, ఈ లోకంలో హరినామాన్ని కనుక నువ్వు తలుచుకోకుండా మత్తుడై విషయ చింత ఆసక్తుడై చిక్కి ఇంక ఈ ప్రాపంచిక భోగ భాగ్యాలతో నువ్వు మునిగిపోయిన వాడవై హరినామాన్ని కనుక విస్మరిస్తే ప్రాణాలు వదిలిపెట్టిన తర్వాత యమకింకరుడు వచ్చి కింకర గదాహ సంతాహడితో రస్కుడై ఆ గవలు పెట్టి ఒక్కసారి బాధేస్తుంటే అప్పుడు అనుకుంటాయట, అరరే వాసుదేవ కథలు ఆలింపక ఇట్టులై నా ఆస్తులు ఏమన్నారా, నా మణులు ఏమన్నారా, నా మాన్యాలు ఏమన్నారా, నా బ్యాంక్ డిపాజిట్లు ఏమన్నారా, నేను సంపాదించినటువంటి బంగారం ఏమన్నారా, లేచి హరి అనుకోవయ్యా అని మహర్షులు చెబితే గర్వంతో ఇలా అనలేకపోయాను, ఇదిగో ఇప్పుడు ఏడుస్తున్నాను అని అప్పుడు బాధపడతాడయ్యా అన్నారు. ఇక శివుడు సి వా, సి అంటే ఏమిటి, వా అంటే ఏమిటి, పాపఘ్ని వర్తతే శిష్య వస్త్యముక్తి ప్రదేత. మన మానవులు అన్నంతోటే బాగా పుణ్యాలు చేసుకున్నాం అనుకోండి ఇక్కడ పుట్టాం, బాగా పాపాలు చేసినా ఇక్కడ పుట్టాం. బాగా పుణ్యాలు కనుక చేస్తే పైన ఉండేటువంటి లోకాలకు వెళ్ళిపోతాం, దేవలోకం పైన స్వర్గలోకం దాటిపోతే మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలకి వెళ్ళిపోతాం. బాగా పాపాలు చేసినప్పటికీ ఇక్కడ పుట్టడం, అరణ్యాల్లో క్రూర మృగాలు పులి సింహం పాము తేలు జెర్రీ ఇత్యాదులుగా పుడతాం. మరి మనం కాస్త అటు ఉంటాం ఇటు ఉంటాం, 70% 90% ధర్మం కనుక చేసి కనుక ఇక్కడ పుట్టి 10% పాపాలు చేసే కనుక పుట్టామా, సదాచార సంపన్నుల యొక్క ఐశ్వర్యవంతుల యొక్క ఇంట్లో పుట్టి హాయిగా సుఖంగా జీవిస్తాం, 90% పాపం చేసి 10% కనుక పుణ్యం కనుక చేసి కనుక ఇక్కడ పుట్టావా, ఉదయమే లేచి పతివా వాళ్ళంటికి వెళ్ళి ఏమైనా నాకు టీ ఇస్తారా కాఫీ ఇస్తారా అని చెప్పని వాడు జీవన యాత్ర వెళ్ళాలి. కాబట్టి మానవుడు పాపాలు చేయడంతో వల్లే ఇక్కడ పుడతాడు. కాబట్టి ఇక్కడ వాడు పాపాలు, ఏ పాపాలు చేయకపోతే ఇక్కడ వాడు పుట్టనే పుట్టాడు. అందుకే శివ అనేటువంటి దాంట్లో సి అనేటువంటి మొదటక్షరం కనుక అంటే చాలుట, పాపగ్ని ఏ వర్తతే శిష్య, సి అనేటువంటి మొదటక్షరం కనుక నోటితో కనుక అంటే చాలుట, సమస్తమైనటువంటి పాపాలు నశిస్తాయి. వస్త్యముక్తి ప్రదే తదా, రెండో అక్షరం వా, అందరూ ఏం కాడుకోవాలి, ముక్తి కావాలని కోరుకుంటామని చెప్పాను కదా, అక్కడే నిజమైనటువంటి పరమశాంతి కలుగుతుంది. ఇప్పుడు తత్సంబంధమైనటువంటి ఉపన్యాసం ఇక్కడ ఒక గంటన్నర సేపు మీరు వింటున్నారు, టీవీ జ్ఞాపకం రాలేదు, మన భార్య జ్ఞాపకం రాలేదు, మీకు భర్తలు జ్ఞాపకం రాలేదు, పిల్లలు జ్ఞాపకం రాలేదు, భగవంతుని ఎందు మనస్సు పెట్టేశాం. ఇగో ఇది బ్రహ్మానందం అంటే, ఇది ముక్తి అంటే, ఇవి జీవన్ముక్తి, అది వైదేహముక్తి, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉండే ముక్తి విదేహముక్తి, జీవన్ముక్తి అంటే ఇది. వస్త్యముక్తి ప్రదేత అంటే దూజ్యటి మహాకవి రాశాడు కాళహస్తీశ్వర శతకంలో, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహముంబేర్కొను ఉత్తమోత్తముల బాధం బెట్టగానోపుని దహనున్ కప్పగజాలునీ శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులుగా కమానరు కదా శ్రీకాళహస్తీశ్వర. మనకి ఏదో గ్రహం పట్టుకుంటూ ఉంటుందండి, ఆ గ్రహం అంబులో రాహుగ్రహం కేతుగ్రహం శనిగ్రహం కనుక పట్టాయి అంటే ఇంకా మనం ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎంత చదువు ఉన్నప్పటికీ, ఎంత సంస్కారం ఉన్నప్పటికీ ఏమీ లాభం లేదు. ఏం చేయాలండి, ఎంత వాళ్ళైనా ఫల్టీలు కొట్టేవలసిందే, ఎంత వాడైనా కారాగారానికి వెళ్ళంత పని అయిపోతుంది వాడికి, తప్పదు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు, అలాగే మనకు దుర్నిమిత్తములు కొన్ని చెప్పారు, ఎక్కడంగా వెళ్తుంటే దుశ్శకణాలు కాకూడదు అని. అందులో దుశ్శకణాలు అంటే ఏమిటయ్యా, మార్జాల యుద్ధం, మనం ఎక్కడైనా బయలుదేరి వెళ్ళబోతున్న సమయంలో రెండు పిల్లులు దెబ్బలాడుకుంటూ ఎదురు రావక్కర్లేదండి, అవి గట్టిగా కేరకారమని గట్టిగా దెబ్బలాడుకుంటున్న సౌండ్ మనకు వినపడినప్పటికీ అపశకనమే. కలహం కుటుంబిని, మనం ఎక్కడికైనా వెళ్తున్న సందర్భంలో మనం ఏ విషయం చెప్పినా భార్యతో చెప్పే వెళ్తామండి, చెప్పకుండా వెళ్ళాం. కానీ చెప్పకుండా వెళ్ళేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, అన్నీ మేము మీతో చెప్పేమండి, భార్యతో చెబితే మాకున్న బీపీ షుగరు మిమ్మల్ని కూడా అంటుకుంటాయి. ఏదైనా కాస్త మీకు ఉపకారం కలిగేటువంటి మాటలు చెప్తాము తప్ప అపకారం కలగజేసే మాటలు మీకు చెప్పం. అంచేతనే ఏది భార్యతో చెప్పకుండా ఎక్కడికి బయటికి వెళ్ళాం, ఎవరన్నా వచ్చేసి మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మరి మీ అడ్రస్ చెప్పాలి కదా. కానీ ఎప్పుడైనా కనుక ఒకనాడు కనుక చెప్పకుండా కనుక వెళ్ళినట్లయితే మీరు కనుక నాకు చెప్పకుండా వెళుతున్నారు కాబట్టి అని అందా, ఇంక వెళ్ళినవాడు తిరిగి వస్తాడో లేదో అన్నమాట. అడగకూడదు. ఇంచేత భర్త ఎల్లప్పుడూ తన సమస్తమైన సంపదలు భార్యకే ఇస్తాడు. మా బతికంపసేపు వేలుకో అరకాసు ఉంగరమే. ఇది కూడా ఎందుకయ్యా అంటే తర్పణాలు వదిలిపెట్టుకోవాలి కాబట్టి. ఓ 50 కాసులు బంగారం సంపాదించే ఏం చేసేవరా, మా భార్యకు వడ్డాణం చేయించాను. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడండి వడ్డాణం? పెళ్ళానికి ఇచ్చాడా, వీడేమైనా పెట్టుకు తిరిగాడా? కాబట్టి లోకంలో ఏ భర్త మగవాడు సంపాదించినా భార్య సుఖానికే అన్నీ అంకితమైపోతాయి. కాబట్టి భార్యను చూడకుండా ఆయన తగలబెట్టేస్తాను మీరు అనుకోకండి, కొన్ని విషయాలు చెప్పం. అలా చెప్పని సందర్భంలో భార్య కనుక దెబ్బలాడి కనుక బయటకు పంపించిందా, వెళ్ళినవాడు తిరిగి వస్తాడో లేదో గల్లం. మార్జాల యుద్ధం కలహం కుటుంబిని రజస్వలా స్త్రీ. కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, వాళ్ళ ఆవిడ ఎవరొస్తే చాలా ఏమండి మంచి, లేక మా అమ్మాయి ఎవరొస్తే చాలా మంచి అంటారు. కానీ ఆ సమయంలో ఆవిడ బయిస్టు అయి ఉంది అనుకోండి, ఏది రాకు. రజస్వల స్త్రీ శశికస్య దర్శనం. అలాగే కుందేళ్ళు అవి మనం పెంచుతూ ఉంటాం, అటువంటి ఎదురు రాకూడదు. ఇలా కొన్ని శాస్త్రాలు చెప్పాయి. ఇప్పుడు చాలా 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 ఇంకా కొన్ని ఒంటి బ్రాహ్మణుడు ఎవరు రాకూడదు అని, కట్టెలతో ఉన్నవాడు ఎవరు రాకూడదు, ఇవి చాలా చాలా వచ్చాయి ఇవన్నీ కూడా. అలాగే నూనె మేవాడు ఎవరు రాకూడదు అని, వయస్సులు కనుక ఎవరు కనుక వచ్చినట్లయితే చాలా ఉపయోగము అని చాలా వచ్చాయి ఇవన్నీ. కానీ శాస్త్రంలో కొన్ని మాటలు చెప్పారు, పోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రయోజనం పోయిన బట్టి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని వచ్చాయి. కొంత దూరం వెళ్ళు, పిల్లి ఎదురైంది ఇప్పుడు అనుకో అని, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఈ లోపల ట్రైన్ దాటిపోదా, ఫ్లైట్ దాటిపోదా, మరి ఏం చేస్తావయ్యా? గ్రహదోషంబులు దుర్నిమిత్తములు, ఇటువంటి దుశ్శకునాలు ఏవైతే ఎవరయ్యాయో నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేదు శాస్త్రం. శివ 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 అని 11 సార్లు అను. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ చేర్కొను. 11 సార్లు అని అన్నా నా వెళ్తున్న సమయంలో. ఎన్నిసార్లైనా చేయమందండి శివనామ నమశివాయ అలాగే రాశారు శివపురాణంలో. నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం బెట్టగానోపునే. ఈలోకలు ఉత్తమోత్తమ పురుషుడు అంటే ఎవరయ్యా? ఎల్లప్పుడూ శివనామాన్ని జపించేవాడే ఉత్తమోత్తమ పురుషుడు. వాణ్ణి ఈ దుర్నోమిత్తాలు, ఈ దుశ్శకునాలు, లేకపోతే గ్రహదోషాలు వాణ్ణి ఏం బాధించవట. ఇంచేత వాడు వెళ్ళి నేరుగా రాష్ట్రపతిని పెట్టేశాడు. వెళ్ళి రాష్ట్రపతి క్షమాభిక్ష వాడికి ఇచ్చేసాడు. ఇంకా వాడు ఎన్ని హత్యలు చేస్తే మాత్రమే క్షమాభిక్ష అయిందా, బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రాష్ట్రపతి ఎవరయ్యా? సర్వజ్ఞుడు, ఈశ్వరుడు. కాబట్టి ఆ ఈశ్వరుని పట్టుకున్నాడు. కాబట్టి దహనున్ కప్పగజాలునే శలభసంతానంబు. అగ్నిహోప్రాణి మింగుదామని వెళ్ళాయట మిడతల దండు వెళ్ళి. ఇప్పుడు అగ్నిహోప్రాణికి నష్టమా, మిడతల దండుకి నష్టమా? అగ్నిహోపంలో పడితే మిడతల దండ అంతా నాశనమైపోయింది. అలాగే దుశ్శకున బాభలు పోయాయి, గ్రహబాభలన్నీ కూడా పోయాయి. కాబట్టి ఈశ్వరుడు అంతటి గొప్పవాడు. దహం కప్పగజాలునే శలభ సంతానంబు. కాబట్టి ఏమయ్యా, నీ సేవ చేసి హతక్లేశులు కాక మానరు కదా శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఈ కార్తీక మాసంలో చేతితో సేవ చేయాలి ఈశ్వరుడికి. ఎలా చేస్తావయ్యా? అదే బిల్వార్చన. అంచేతనే పోతన గారు సింపుల్గా చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తినుడు వడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. చేతితో ఈశ్వరుని పూజించాలి, నోటితో హరిని కీర్తించాలి. ఇది హరసేవ, ఇది హరిసేవ. ఈ రెండు ఉండి వాడికి ఎక్కడ భూతదయ అది లేదు అనుకోండి, నిష్ప్రయోజనం తీసిపడాను. కాబట్టి ఇన్ని విషయాలు మనకి చెప్పారు. కాబట్టి సత్సంగ కేశవే భక్తి గంగాంబసి మజ్జనం. ఇక మూడో విషయం ఏంటంటే గంగానది స్నానం చేయాలి. మనకి కనుక చూసినట్లయితే కార్తీక మాసంలో కావేరీ నదీ స్నానం చాలా ముఖ్యము అని ఎవరు చెప్తారు మనకి. ఏం చెప్పంటే గంగానది అన్ని నదులలోనూ ఉంటుంది అన్నారు కాబట్టి కావేరీ నదిలో కూడా గంగానది ఉంటుంది కాబట్టి అది ప్రశస్తము అని. కావేరీ నదిలో కనుక స్నానం కనుక చేసినట్లయితే సంగీతం వస్తుంది అని, గోదావరి నదిలో కనుక స్నానం చేస్తే కవిత్వం వస్తుంది అని ఒక సామెత ఒకటి ఉండనే ఒకటి ఉన్నది. అన్ని నదుల కంటే ఏ నది చాలా గొప్పది? గంగానది చాలా గొప్పది అన్నారు. ఎందుచేత గంగానది గొప్పది అంటే, బ్రిటిష్ వారు మన దేశాన్ని రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో మనం గంగానది చాలా గొప్పది 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 అని మనం అంటుంటే అన్ని నదుల్లో కల్లా గొప్పది అని అంటున్నారు. ఇది ఎలా మేము ప్రూవ్ చేయాలి అని అనుకున్నారు వాళ్ళు. ఏది వాళ్ళు నమ్మరండి పూర్తిగా, సైంటిఫిక్గా వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప వాళ్ళు నమ్మరు. మనం ఉప్రదిక్కం తలపెట్టి పడుకోకూడదము అని చెప్పామండి మనం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎంచేత అంటే ఉత్తర దిక్కు ఏదో ఒక రోజు పెట్టుకుంటే కొమ్ము నిగిపోయింది ఏం లేదు, నెలలప్పుడు ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకుంటే ఉత్తర దిక్కున అయస్కాంత క్షేత్రం ఉందండి. మనలో ఉండేటువంటి శక్తి అవి లాగేసినంటే స్కెల్టన్ అయిపోతాం. మనం చెప్పేది నిజమే అని ప్రూవ్ చేశారు. మనం తెల్లారుజామున వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పాం, అది వాళ్ళు నిజమనే చెప్పారు. ఏంచేమంటే సూర్యోదయం ఏం పద కనుక స్నానం కనుక చేస్తే ఇందాక అని చెప్పాను కాస్మిక్ రేస్, వాళ్ళు చెప్పింది నిజమని చెప్పారు. వాళ్ళు ఏది నమ్మరండి, సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారు. గంగానది జలాలు చాలా గొప్పవి, ఇది పుణ్యాలు అంటున్నారు. ఎలా పుణ్యము అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క నదులలోంచి మిస్సోరీ మిస్సిపి అమెజాన్ ఇత్యాది నదులలో ఉండేటువంటి నీళ్ళు, అప్పటికింకా ఫ్లైట్స్ బాగా ఎక్కువగా రాలేదు, ఓడల మీద వచ్చేవారు. ఆ ఓడల మీద వచ్చేప్పటికి 40 రోజులు 60 రోజులు కూడా పట్టేది. ఆ ఇండియాకి వాళ్ళ సీసాలలో వాళ్ళ వాళ్ళ యొక్క నదులలో ఉండే జలాలను పట్టుకొచ్చి ఇక్కడ మనం ఉండే గంగానది జలాలతో వీడియారల్ అంటారు, అంటే నీళ్ళను కూడా విడగొడతారు. సైంటిఫిక్ లైబ్రరీలో ల్యాబొరేటరీలో పట్టుకొచ్చేపటికి 60 రోజులు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారేమో, అవి తీసేపటికి మూత తీసేపటికి నాచు పట్టేసి కంపు వచ్చేసాయి నీళ్ళు, లాభం లేదు. మరి ఏం చేద్దామన్నారు, పునువు పంచేద్దాం. ఆ నీళ్ళు తీసేసి ఆ సీసాలన్నీ బాగా వాస్తే శుభ్రం చేసి మన టూర్ అయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ నీళ్లు మనం గంగానది నీళ్లు పట్టుకుని వెళ్ళాం, మన దేశంలో ఇది విశ్లేషణ చేద్దాము అనుకున్నాం. వాళ్ళు టూర్లు అయిపోయి ప్రయాణాలు పూర్తయి వాళ్ళు దేశానికి వెళ్ళి గంగానది జలాలు పట్టుకెళ్ళారు. హరిద్వారం దగ్గరే అండి గంగానది నీళ్ళు అంటే అంత స్వచ్ఛంగా ఉంటాయండి గంగ. దానికి హరిద్వారము అంటే గంగానది అక్కడ పడుతుంది, అక్కడ హరిద్వారం అని పేరు. దానికే మాయానగరము అని కూడా పేరు, దానికే హరిద్వారము అని పేరు, దానికే గంగాద్వారము అని పేరు. ఇప్పుడు తర్వాత వచ్చే గంగానది అంతా కలుషితం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు దాన్నే మోడీ గారు దాన్ని శుభ్రం చేద్దామని పెద్ద ప్రణాళిక అది పెట్టారు చేస్తున్నారు, మరి చూద్దాం ఎంతవరకు వస్తుందో మరి. కాబట్టి అటువంటి నీళ్లు పట్టుకెళ్ళారండి వాళ్ళు. మరి తిరిగి వచ్చేప్పుడు ఓడ మీద ఎన్ని రోజులు పట్టిందో, వెళ్ళేప్పుడు అన్ని రోజులు పడుతుంది కదండి. అక్కడికి వెళ్ళి మూత తీసేటప్పటికీ ఎక్కడ సీసాల్లో ఉండేటువంటి నీళ్లలో ఎక్కడ చెడు వాసన రావడం జరగలేదు, ఎక్కడ నాచు పట్టడం జరగలేదు. మన ఇళ్లలో కాశీ చెంబులను పట్టుకొస్తాం, 3 ఏళ్ళు 4 ఏళ్ళు మన దగ్గర ఉన్నాయి. బబ్బలు కొట్టి కనుక చూసినట్లయితే అలాగే ఉంటాయి తప్ప ఇక్కడ నాచు పట్టినట్టుగా కనపడదు. వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళు చెప్పిన మాట నిజము, గంగానదీ జలాలు పరమ పవిత్రములు అని మనం అంటాం, పరమ ఆరోగ్యప్రదములు అని వాళ్ళు అంటారు. అది మనం పుణ్యం అనే మాట వాళ్ళు వాడరు, వాళ్ళకి పుణ్యపాపాలతో సంబంధం లేదు, మనం పుణ్యము పాపము అని మనం వాడతాం. ఎందుకు ఇంత గంగానదికి ఇంత శక్తి వచ్చిందయ్యా అన్నారు. అసలు గంగానది ఎలా పుట్టిందండి? ఆకాశ గంగానది అని పేరేది. శుంశుభార చక్రము అని చక్రం ఉంది ఆకాశంలో, ఆ శుంశుభార చక్రము యొక్క పాదమే అంటే ఆకాశంలో నక్షత్రాలు గెలాక్సీలు పాలపుంతలు అంటారు, అది ఒక మొసలి యొక్క ఆకారంలో ఉంటాయి. అవి దానికి పుచ్చభాగానికి శుంశుభారము అని పేరు. ఆ గెలాక్సీల యొక్క కాంతి ద్రవ రూపంలో కింద పడుతుంది, అదే ఆకాశ గంగ, అదే ఆకాశ గంగా నది. అది హిమాలయ పర్వతాల మీద పడింది, హిమాలయ పర్వతాల మీద అన్ని ఓషధులు. ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాబ్రి సుశ్లోకంబైన ఇమాబ్రి నుండి భువి అక్కడ నుండి పయోధి నుండి అస్తోకంబోధింజేరే అలా సుంసుమార చక్రంలోంచి హిమాలయ పర్వతాల మీద పడింది. అక్కడి నుంచి భగీరథుడు తపస్సు చేయించాలి, ఈశ్వరునికి శిరస్సు మీద పడింది. అక్కడి నుంచి హిమాలయ పర్వతాల మీద నాలుగు శాఖలుగా పడింది. మళ్ళీ అలా పడినటువంటి సందర్భంలో వచ్చిన నది కాబట్టి అక్కడి నుంచి ప్రవహించి గంగాసాగర్లోకి వెళ్ళి పాతాళ లోకంలోకి వెళ్ళింది. అంచేతనే అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఉంది, గంగాసాగర సంఘం అని ఇదివరకు మీకు చెప్పాను ఇదివరకు అంతా కూడా. కాబట్టి అటువంటి త్రైలోక్య పావని అయినటువంటి గంగానది స్నానం పరమ ముఖ్యము అన్నారు. కాబట్టి సత్సంగ కేశవే భక్తి గంగాంబసి మజ్జనం అసారే ఖలు సంసారే సారాణి త్రీణి భావయే. మానవులు ఏమనుకుంటారు అంటే వేదాంతులు యోగులు ఇదంతా సారహీనమిది సారహీనమిది తోలుతిత్తిది తోలుతిత్తిది అని పాటలు పాడుతూ ఉంటారు. అనగా ఈ శరీరం కొంచెం తోలుతిత్తిది సారం లేదు అని సంసారం అన్నారు. మనమేమంటాము అంటే సంసారం సమ్యక్ సారం మంచి సారము కలిగినది అని మనం అంటాం. ఎప్పుడు సమ్యక్ సారం కలిగిందయ్యా? సత్పురుషులతో స్నేహం చేయాలి, వారి యొక్క మాటలు వినాలి. అటువంటి భగవంతుడు కేశవే భక్తి, ఏ దేవుని కనబడితే ఆ దేవుణ్ణి పూజించుకోవాలి. ఒక దేవుణ్ణి పొగడావద్దు, ఇంకో దేవుణ్ణి నిందించవద్దు. గంగాంబసి మజ్జనం, కాబట్టి గంగానది స్నానం ఈ మూడు ఎవరైతే చేస్తారో అసారే కలు సంసారే సారాణి త్రీణి భావయే. ఈ మూడు పనులు చేసేటువంటి వాళ్ళకి ఇవి సంసారం సమ్యక్ సారం, లేకపోతే నిస్సారం అది అసారం. కాబట్టి కార్తీక మాసంలో స్నానం చేసేప్పుడు సంకల్పం ఏమని చేసుకోమన్నారు అంటే తులారాశింగతే సూర్యే. సూర్యుడు ఒక్కసారి తులారాశిలోకి వెళ్ళిన తర్వాత గంగా త్రైలోక్య పావని, మూడు లోకాలని తరింపజేసినటువంటి గంగానది ఏదైతే ఉన్నదో సర్వప్రభ్రవ రూపేణ, అది అన్ని నదులలో అన్ని చెరువులలో అన్ని కాలువలలో అన్ని నీటి గుంటలలో పరిపూర్ణ ఆభవేసదా, అది పరిపూర్ణంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఈవేళ ఈ స్నానము యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మొదటి రోజు ఏమి తినకూడదు ఏమేమి దానం చేయాలి అని. కార్తీక మాసంలో దానం చాలా ముఖ్యము అన్నారు. ఇప్పుడు దానం అంటే మనం ఏం చేస్తున్నాం? ఏదో రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వారి శక్తి అనుసారం దానం చేస్తున్నాం. పూర్వకాలంలో దానం అంటే ఇలా చెప్పలేదు. దానం అంటే ఎవరికి ఏది లేదో, ఎవరికి ఏది ఆరోగ్యప్రదమవుతుందో అవి దానం చేయమన్నారు. ఎలాగయ్యా? అందులో ముందు చెప్పారు, అందులో మొదటి రోజు ఏమిటి కార్తీక మాసంలో? రేపొద్దున పుస్తకం పెన్ను కనుక తెచ్చుకున్నట్లయితే ఆ సంకల్పంలో ఈ శ్లోకం ఇది చెప్తాను. అందులో మొదటి రోజు ఏం చెప్పారయ్యా? కార్తీక మాసం మొదటి రోజు ప్రారంభం స్నానం చెప్పాను, తర్వాత దీపం గురించి రేపు చెప్తాను. దీపము దానము రెండు ప్రధానమైనటువంటిది, స్నానము ప్రధానమైనవి. ఇప్పుడు దానం గురించి చెప్తున్నారు, నిషిద్ధ వస్తువులు చెప్తున్నారు. కార్తీక మాసంలో మొట్టమొదటి రోజున ఉల్లిపాయ తినకూడదు, మొట్టమొదటి ఇక్కడ పెట్టారు. అదేమిటండి ఉల్లిపాయ ఎందుకు తినకూడదండి? ఇది కూడా మీకు ఎప్పుడో ఒకసారి చెప్పాను. ఒక ఆచార్యులు గారు ఉండేవాటండి, ఒక మంచి హరికథ దాసు గారు, చాలా బాగా గొప్పగా అరికబలు చెప్తూ ఉండేవారు. అరికబలు చెప్పిన సమయంలో ఒక రోజున అత్తగారు వచ్చింది, ఏమే మీ ఆయన చాలా గొప్పగా అరికబలు చెప్పేస్తున్నాడు కదా, అందరూ చెప్తున్నారు అని ఎప్పుడైనా వెళ్ళాను ఎవరు చేశాను. సరే అయితే పోనీ వేళ వెళ్ళాం, పెమరాలే వంట చేసింది. ఇప్పుడంటే రాత్రి వేళలో పెట్టేవాళ్ళు, పూర్వకాలంలో మనకి కరెంట్లో అవి లేవు కదండి, మైక్లో అవి లేవు కదా, కాబట్టి ఎక్కడ పెడితే సాయంకాలం వేళ 3-4 ఇంటికి పెట్టేవారు. కాబట్టి పెమరాలే వంట చేసేవే, కాబట్టి మనం వెళ్ళి అరికట్టుగా వెళదామని వెళ్ళాం. పూర్వం మైక్ లేవు, పూర్వకాలంలో కంఠం ఎవడికి గట్టిగా ఉంటుందో వాడు బాగా రాణించేవాడు. ఆయన మంది ఉచ్చేశ్వరంతో చెప్పేస్తున్నాడు. అందులో పరమభిప్రాయంలో మహాభక్తులరా, కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో కొన్ని వాళ్ళు ఉన్నాయి. అందులో కార్తీక మాసంలో మొదటి రోజు నుంచి చెబుతున్నాం ఉల్లిపాయ ఇది సిద్ధం. ఉల్లిపాయ కనుక తిన్నారా ఆవేశం పెరుగుతుంది, ఆవేశం కనుక పెరిగిందా కోపం పెరుగుతుంది, కోపం కనుక పెరిగిందా ఆగ్రహం పెరుగుతుంది. ఆగ్రహం కనుక వచ్చిందా ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియదు. సత్వగుణం నశించిపోతుంది, రజోగుణం పెరిగిపోతుంది, దేవాలయానికి వెళ్ళాలనే సంకల్పం మారిపోతుంది. పతినిత్యం ఎక్కడ స్నానం చేస్తామయ్యా ఏదో ఓ రోజు చేర్చాలి అని అనిపిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఉల్లిపాయ తినకూడదు అని చెబుతున్నారు. అలా చెబుతుంటే అత్తగారు పాపం భార్య వచ్చారు తిన్నాను. అమ్మ నువ్వు మిగిలిన విందా నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పని ఆ వండిన వంట అంతా పెంట మీద పారేసేసి పారపోసేసి పాపం మళ్ళీ స్నానం చేసి వేడిగా రెండు అరటికాయ ముక్కలు వేయించి కచ్చార కనిపెట్టిందండి. ఈయన పాపం బాగా కరెంటు లేదు, ఎక్కడ ఇది లేదు, మైకులు లేవు, ఊరికి ఆర్చి 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 వచ్చి ఈయన కాళ్ళు కడుక్కునేమే ఏమి ఉండేవన్నాడు. ఏమండవే పొరపాటు అయిపోయింది, మీరు చాలా మహోత్తములు, సత్పురుషులు, ఉత్తమోత్తములు, మీలాంటి వారికి భారీగా ఉండడానికి నేను సరిపోను. ఇన్నాళ్ళు తెలియక మీకు ఊరికే శివలింగాలు వండి పెట్టేసేసాను నేను. ఇప్పుడు నాకు తెలిసింది పొరపాటు ఏమిటో. కాబట్టి ఇక మేము ఉల్లిపాయ వండబలుచుకోలేమని వండిన వంట పెంట మీద పారపోసేసాను. కాబట్టి ఇప్పుడే అరటికాయ మొక్కలు వేయించి అక్కడ చారు పెట్టాను అంటే ఓ దౌర్భాగ్యరాలా ఇవన్నీ వాళ్ళ గురించి చెప్పాను తప్ప నా గురించా అన్నాడు. అర్థమైందండి. కాబట్టి కార్తీక మాసంలో మొట్టమొదటి ఏమిటండి అంటే ఉల్లిపాయ నిషేధం. ఇక రెండవది ఉసిరికాయ. ఉసిరికాయ చాలా శరీరానికి ఏమిటాయంటే మనకు పరమ ప్రయోజనాన్ని చేకూర్చేది. అందుకే మనకి హస్తామలకము అంటారు, చేతిలో ఉసిరికాయ వంటి వాడు అంటారు. కానీ అంత గొప్ప ఉసిరికాయని కూడా, ఉసిరికాయ ఎవరికి బాగా ఇష్టమైనదయ్యా అంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనది. కాబట్టి మరి వాళ్ళ ఇబ్బంది మనం పరపర కరకరానివ్వలేయడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో అట్లీస్ట్ మొదటి రోజున ఉసిరికాయ తినద్దు అన్నారు. ఇక ఎల్లప్పుడూ కూడా ఈ కార్తీక మాసంలో వేడి వేడి పదార్థాలు తినాలే తప్ప చల్లని పదార్థాలు తినకూడదు. రాత్రి వండిన సర్దని నంపొద్దని మా పిల్లలకు పెట్టారు తినకూడదు. ఎంచేతంటే సూర్యకాంతి పడకపోవడం వల్లనే మనకు రోగాలు వస్తాయి అని మనకి చెప్తున్నాను. అటువంటి చల్లనైనటువంటి పదార్థాలు కనుక తిండి ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చళ్ళు ఇవి కనుక తిన్నాము అనుకోండి అవి మనకు రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి అంచేతనే బ్రాహ్మణుల సంపర్పణ చేసేప్పుడు కూరలు ఉడకబెట్టి అక్కడ పెట్టి అందరినీ పిలుపులకు పంపించిన తర్వాత అప్పుడు పోపేసి అప్పుడు భోజనాలకు రమ్మనేవారు. ఏం చేతాయంటే అన్నం చివరి వండి పోపు చివరిని పెడతారు. అందులో ఈ కార్తీక మాసంలో వనభోజనాలు, వనభోజనం ఎందుకు పెట్టాలో అది కూడా నేను చెప్తాను. దాని కూడా సైంటిఫిక్గా రాశారు అన్ని విషయాలు కూడా. కాబట్టి చల్లి అన్నం పనికిరాదు, వేడివేడి కూరలు వేడివేడి అన్నాలే తినాలి. ఎంగిలి పదార్థం, ఎంగిలి పదార్థాలు తినకూడదు. ఆ భార్య ఎంగిలి భర్త తినచ్చండి, భర్త ఎంగిలి భార్య తినండి, మామూలు రోజుల్లో అవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో పనికిరాదు. రామాయణంలో మాట్లాడుతుంది కౌశల్యాదేవి ఎవరితోటి, వాళ్ళతోటి మాట్లాడుతూ భరతుడైనటువంటి రాజ్యాన్ని నా రాముడు స్వీకరిస్తాడా, ఈ లోకంలో నీళ్లు తాగుతున్నటువంటి సందర్భంలో అక్కడ గ్లాసులో ఉండేటువంటి నీళ్లు సగం తాగి అక్కడ పెట్టి ఇందాక నేను తాగే నీళ్లే కదా అంటే తాగడానికి వీధులేమని చెప్పింది శాస్త్రం. ఏం చేతాయంటే లాలాజలంలో కూడా విషం ఉంది, ఆ విషం ముట్టుకున్నటువంటి ఆ పదార్థం నీళ్లు అవి కూడా విషమైపోతాయి కాసేపటికి. నువ్వు ఆ గ్లాసుల్లో ఉండే నీళ్ళు తాగేయి పూర్తిగా, తాకపోతే బయట ఉంచేసేయంటే మళ్ళీ తర్వాత తాగుదామంటే కుదరదు. అలాగే భరతుడైనటువంటి సామ్రాజ్యం అది సగము తాగి నీళ్లు వదిలిపెట్టిన ఎంగిలి నీళ్ళవి, అటువంటి ఎంగిలి నీళ్ళని ఎవరైనా తాగుతారా, నా రాముడు రాజ్యం వెళ్తాడా అని అడిగిందండి కౌశల్యాది. అందుకే రామాయణం అన్నింటికీ సర్వ శిరోధార్యం అది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎంగిలి భోజనాలు పిల్లలకి ఎంగిలి పెట్టేయడం చేయకూడదు. చల్లని వస్తువులు ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఏ వస్తువు పనికిరాదు, ఇవి నిషిద్ధములు అన్నారు మొదటి రోజు. మరి దానాలు ఏం చేయాలండి? నెయ్యి మనకి చాలా పుష్టిని కలగజేస్తుంది కాబట్టి ఆ నెయ్యిని దానం చేయమన్నారు. ఇది మొదటి రోజు. ఇక ఉపాసన చేసేటువంటి సమయంలో అగ్నిని ఉపాసించమన్నారు. ఏం చేస్తా మన శరీరానికి వేడి కావాలి. నేను చెప్పాను కదా సూర్యకాంతి మనకు తగ్గుతుంది అని చెప్పాను కదా, కాబట్టి అటువంటి సూర్యకాంతి మనకు బాగా కావాలంటే అందుకే దీపం వెలిగించడం అసలు కారణం అదన్నమాట అండి. అంటే ఎంతసేపు అగ్నిని ఉపాసన చేయాలి. అంటే దీపాన్ని వెలిగించాలి, దీపారాధన చేయాలి, దానం కూడా దీపమే దానం చేయాలి. జపించవలసిన మంత్రం అగ్నిహోత్రుడికి చాలా ఇష్టమైంది. ఓం జాత వేబసే విరంచ ఏ స్వాహ స్వధాపతే స్వాహ. ఆయనకి జాతవేదుడు అని పేరు, ఆయన యొక్క భార్య పేరు స్వాహ స్వధ అని రెండు ఉన్నాయి. కాబట్టి ఆయనకి స్వధాపతి అని కార్తీక మాసంలో మొదటి రోజున ఓం జాతవేబసే స్వధాపతయే స్వాహ స్వధాపతే స్వాహ అనే ఆయన ఉపాసన చేయాలి. ఏం జరుగుతుందండి, సూర్యకాంతి నీలో లోపించిన మూలాన్ని ఏ తేజస్సు అయితే ఈ కార్తీక మాసంలో పోగొట్టుకుంటావో అటువంటి తేజస్సు చాలా వృద్ధి పొందుతుంది అని మొదటి రోజు గురించి రాశారు. మిగిలిన విషయాలు రేపు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.